యేసుక్రీస్తువారి శక్తి కలిగిన నామంలో కూడొచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరొకసారి మీతో పాటు నన్ను కూడా మీ కుటుంబంలోనికి తీసుకుని వచ్చి దేవుని యొక్క మాట వినటానికి, గ్రహించడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మరి సమయం దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. మరి ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, 5BX స్పిరిచువల్ సిరీస్ గురించి మనం నేర్చుకుంటున్నాం. అంటే ఒక సింపుల్గా ఉండేటువంటి విషయాలుగా బయటకు కనపడతాయి, కానీ వాటిని ఎక్కువగా సాధకం చేయడం ద్వారా శరీరానికి కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం తెచ్చుకోగలుగుతాం. అందుకొరకు భాగంగా ఈ 3వ దశలో నేర్చుకున్నటువంటి ఈ స్పిరిచువల్ ఫిట్నెస్లో ఈ ప్రత్యక్షత మనలో ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని ఆశతో ఈ విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం. సంఘములోనికి చేరిన తర్వాత సంఘ విశ్వాస క్రమంలో క్రీస్తు కొరకు శిష్యత్వపు పరిచర్య నుంచి మరొక స్థాయి, మరొక మెట్టు ముందుకు వెళ్ళటానికి మనం నేర్చుకుందాం. ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు 14వ అంశంగా మనం నేర్చుకుంటున్నాం. గమనించండి, క్రైస్తవ సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలామందికి ఇప్పటికే వీక్నెస్ అంటే ఒక రకమైన బలహీనత కలిగి ఉంటారు. ఆ బలహీనత ఏంటంటే దేవుడు మాకు ఏదైనా చేస్తాడు అనేటువంటి ఆశాదృక్పథం. రెండవది ఏం చేస్తా, ఏదో ఒకటి వాళ్ళకి చేస్తే మాకు చేయకపోతాడా అనేటువంటిది రెండవ దృక్పథం. ఈ రెండు బలహీనతలనే చెప్పాలి తప్ప బలము కాదు. సంఘంలోనికి వచ్చినప్పుడు నాకేదో మేలు జరుగుద్ది, నాకేదో సహాయం దొరుకుద్ది, నాకేదో కార్యం జరుగుద్ది, నాకేదో ఈవులు దొరుకుతాయి, నాకు బహుమానాలు దొరుకుతాయి, నాకు విడుదల దొరుకుతుంది అనే ఆశతో క్రీస్తు తన సంఘాన్ని కట్టల. క్రీస్తు తన పరిచర్య ప్రారంభం నుంచి కూడా మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది అనే రెండు విషయాల మీద ఫోకస్ చేస్తూ వచ్చాడు. మరి దానిలో భాగంగా ఈ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ జరుగుతుండేటప్పుడు ప్రజలు దేవుని తట్టు తిరిగి అని రాయబడి ఉంది. అంటే అద్భుతాలను చూసి ప్రభు దగ్గరికి వచ్చిన వారు చాలామంది మధ్యలోనే వెళ్ళిపోయారని యోహాను సువార్త 6:66 వచ్చిన దగ్గర చదువుతాం. అంటే యేసు ప్రభువుని వెంబడిస్తుండేటప్పుడు ఆయన బోధ, ఆయన జీవిత విధానం, ఆయన చూపించిన మాదిరి, ఆయన మాట్లాడినటువంటి మాటలలో ఉన్నటువంటి దేవుని యొక్క సంపూర్ణ జీవము, ఆయన మన కొరకు నడిపించబడినటువంటి ఆ విశ్వాసపు పరిణితి అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి దేవుని యొక్క పద్ధతులు గుర్తించడం బట్టి సంఘము విస్తరించడం ప్రారంభించింది. ఈరోజు ఆ సంఘంలోనికి ప్రవేశించినటువంటి మనం ఈ రెండవ చెడ్డ అంటే మొదట నేను చెప్పినటువంటి రెండు బలహీనతల్లోనికి సంఘాన్ని నెట్టివేశాం. నెమ్మదిగా ఈ ఆశీర్వాదాలు, స్వస్థతలు, బలములు, బలహీనతలు అంటే వాటి వైపు తీసుకుపోయాం. వాటిని తిరిగి సరిచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కడవరి కాలపు ఆత్మ పరిచర్యలో జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా పేరు పొందినటువంటి వ్యక్తులుగా లేక ఫేమస్ క్రిస్టియన్ లీడర్షిప్ ఏంటి అని అంటే ఈ మెరకల్స్ మధ్యలో నిలబడిపోయారు తప్ప సత్యం నుంచి సర్వసత్యంలోనికి అడుగు పెట్టలేకపోయారు. ఈ సంఘంలోనికి తీసుకొచ్చిన తర్వాత సంఘ క్రమంలో పెరిగేటువంటి ఒక పరిణితి శిష్యత్వ పరిచర్య నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఉపేక్షించుకునే జీవితం. మనకు మనం సిలువ మోసుకుంటూ ఉపేక్షించుకునే జీవితము సంఘంలో నేర్చుకుంటాడు విశ్వాసి. ఈరోజు ఒక విశ్వాసి స్థానంలోకి వచ్చిన వాడు జీవితకాలం విశ్వాసిగానే ఉంటున్నాడు తప్ప శిష్యుడిగా మారట్లా. ఒకవేళ ఎవడైనా ఇద్దరు ముగ్గురు శిష్యులు తయారయ్యారు అని అంటే ఆ సంఘంలో ఉండే రాజకీయాలకు బలైపోయి క్రీస్తు యొక్క పరిపూర్ణతను వారు సంపాదించుకోలేక వాడు ఆ ప్లేస్ నుంచి బయటకు వెళ్ళి మరి ఇక్కడి నుంచి కొంతమందిని తీసుకెళ్ళి మరొక చిన్న గుడారాన్ని వేసి అది కూడా నాకు దేవుడు చెప్పాడు, పరిచర్య పెట్టాను, సంఘం నడిపిస్తున్నానని చెప్పి అక్కడ వాడు ఇరుక్కుపోయాడు. ఇట్లా బ్రాంచీలు వెళ్లాల్సిన పరిస్థితుల మధ్య శిష్యులు క్రీస్తు కొరకు ఉపేక్షించుకునేటువంటి జీవితాన్ని చూపించాలని కోరుకున్న క్రీస్తు యొక్క పరిచర్య దెబ్బతినిపోయి తప్పుదారి పట్టి సంఘాలుగా ఈరోజు సందుకొక కర్రీ పాయింటు, సందుకొక స్కూలు, సందుకొక చర్చు ఈ మూడు విరివిగా దొరుకుతున్నాయి మనకి. ఎందుకు అనంటే చెప్తున్నాను కదా, ఉపేక్షించుకునేటువంటి జీవిత విధానాల వైపు మలచబడాల్సిన సంఘాన్ని అద్భుత ఆశ్చర్య సూచక మహత్కార్యాల వైపు, పిలుపులు అనేటువంటి పద్ధతుల వైపు మా పాస్టర్ గారు చక్కగా బోధిస్తారు, మా నాయకుడు చాలా బోధ చేస్తారు, మా పాస్టర్ గారి దగ్గర ఇవన్నీ అవన్నీ అని మీరు పాస్టర్ల వైపు తిప్పారు, ఈ ప్రభు అయితే దేవుని వైపు తిప్పాడు. ఈ రెండింటి మధ్యలో కొన్ని మాటల్లో మనం ఈరోజు చెవులు తెరుచుకుని ఆత్మ చెప్తున్న సంగతులు వినాలి. ఈ మాటల వల్ల మీలో చాలామందికి నా మీద కోపం రావచ్చు. ఈ మాటల వల్ల ఈ మనిషి చెప్పే బోధ ఇది విమతము కలిగిన బోధ అనే రకంగా కూడా నన్ను మీరు అభివర్ణించవచ్చు. తప్పేం లేదు, మీరు దేవుని వాక్యం సరిగా చూసుకుంటే దాని యొక్క ఉద్దేశాలు మీకే అర్థమవుతాయి. మత్తయి సువార్తలో నుంచి నేను చదివేట్టిన లేఖనం 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. Matthew 10:30. ఇది ప్రారంభపు పరిచర్యలలో ప్రభువు మొదట దీర్ఘ ఉపన్యాసం ఆ కొండ మీద ప్రసంగంలో చేసిన తర్వాత చెప్పుతున్నటువంటి అంశాలే. ఇవన్నీ కూడా వాటిలో నుంచి వచ్చిన విషయాలే. అయితే 10వ అధ్యాయంలో 30వ వచనం మనం చూసినప్పుడు మత్తయి సువార్త 16:24 మీరు ఒకసారి చూడండి. 16:24 ఓకే, దీనిలో ఉన్నటువంటి మాట ఏంటంటే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడించగొరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని తనను వెంబడించవలెను. ఇక్కడ స్పెసిఫిక్గా ఆయన చెప్పిన విషయం ఏంటంటే వెంబడించుట అనే పదం. ఇప్పుడు మీరందరూ సంఘంలోకి వచ్చినటువంటి ప్రజలందరినీ ఒక ఆదివారం పరిచర్యలో ఎంతమంది మీరు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు, ఎంతమంది మీరు నన్ను వెంబడిస్తున్నారు, ఎంతమంది నా సంఘ పరిచర్యను లేక ఈ సంఘాన్ని వెంబడిస్తున్నారని మూడు ప్రశ్నలు వేసి నిలబడండి. ఎంతమంది ఏ విషయాలకు సమాధానం చెప్తారో చూడండి. అయితే ఒకటి, పాస్టర్ గారుగా నీ ముఖాన్ని వాళ్ళకి కనపడకూడదు, నువ్వు వెనక్కి తిరిగిపో, ఈ మాట చెప్పేసి నువ్వు వెనక్కి తిరుగు. ఎందుకంటే నీ ముఖం చూసి నీ మీ చర్చికి నేను వెంబడిస్తున్నాము అని చెప్పాలా వద్దా అన్న డైలమాలో సగమంది నోరెప్పరు. రెండోది, మీరు నన్ను వెంబడిస్తున్నారా లేదా అని అడిగితే కాపరి స్వరం గొర్రెలు వెంటి అనే పదం ఆల్రెడీ నువ్వు ఎప్పుడో ఫుల్గా ఉతికేసి ఉంటావు కాబట్టి, అయ్యగారు మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని వెంబడిస్తున్నామని మీ దగ్గర కూడా తిరిగి చూస్తారు. యేసుని వెంబడిస్తున్నారా అని ప్రశ్న వేసి మీరు పక్కకి తిరిగితే అప్పుడు ఈ మూడింట్లో ఒక ఆప్షన్ బయటకు రావాలి. ఎవరో ఎక్కువ మంది ఈరోజు దినాల్లో, ఈరోజు 2020లో ఉన్నటువంటి సంఘం అంతటికీ మీరు ఏ చర్చి నుంచి అయినా మీరు ప్రకటన ఈ మూడు ప్రశ్నలు వేస్తే వాళ్ళందరూ చెప్పే విషయం ఏంటో తెలుసా, పాస్టర్ గారు మిమ్మల్ని మేము వెంబడిస్తున్నామని చెప్తారు. అంటే అక్రమం జరిగింది ఇక్కడ. యేసుక్రీస్తుని వెంబడింప చేయటానికి పిలిచిన పిలుపులో ఉన్నటువంటి వ్యక్తి అతని వైపు తిప్పేసుకున్నాడు, అతడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాడు. ఇతడు చేసేటువంటి పనులకు ప్రజలు చాలా గొప్ప ఆకర్షితులుగా మారిపోయారు. ప్రజలందరినీ ఆయన వైపు తిప్పుకోవటానికి దేవునిని, దేవుని పనులను, దేవుని ఆత్మను, దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టేసుకున్నాడు. నువ్వు కాదన్నా ఇది సత్యం, నువ్వు ఒప్పుకోకపోయినా ఇది నిజం. వాస్తవం ఏంటో మళ్ళీ చూద్దాం. యేసు ప్రభు వారి విషయం మాట్లాడినప్పుడు అందరికీ చెప్పేటప్పుడు ఆయన మాట చెప్తూ ఆ కిందన ఇంకొక మాట అంటాడు. దాని 25వ వచనం, తన ప్రాణమును రక్షించుకుని వారు తన దాన్ని పోగొట్టుకొనను, దాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొనను. శిష్యత్వ పరిచర్యలో యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్న కొద్దీ, ఇంకా దేవుని దగ్గరకు జరిగే కొద్దీ, నీ అంతరంగంలో జరిగే గొప్ప మార్పు ఏంటంటే ఉపేక్షించుకుని ప్రాణమును పోగొట్టుకునే స్థాయికి పెరగడం. ప్రాణం పోగొట్టుకోవడం అంటే చచ్చిపోవడం కాదు, చనిపోయేటువంటి అనుభవాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఏం చేయాలో ఏం చేయకూడదు అనే నిర్దిష్టమైన దేవుని వైపే చూస్తూ స్వరాన్ని గుర్తుపట్టడం. ఆ అనుభవంలోకి వెళ్లకుండా బతికేస్తున్నారు ఈరోజు. అంటే కొంతమందికి ఉభయచర జీవులని కొన్ని ఉంటాయి, మనం చదువుకున్నాం సైన్స్లో. అంటే ఏంటంటే అవి నీటిలోనూ బతుకుతాయి, నేల మీద కూడా బతుకుతాయి. అంటే ఈ కప్పలు ఉన్నాయి చూసారా, అవి నీటిలో ఉంటాయి, అలాగే బయటకు వచ్చినప్పుడు కూడా చాలా చక్కగా శ్వాసను అవి తీసుకుంటూ చాలా కాలం బయట బతుకుతాయి. వర్షం పడితే లోపల, లేకపోతే బయట బతుకుతాయి. అంటే ఈరోజు మనం చూడండి, ఇలాంటి జీవులు సంఘంలోనూ బతుకుతారు, సంఘం బయట బతుకుతారు, దేవుడిలో ఉన్నట్టు బతుకుతారు, దేవుడిలో లేకపోయినా ఉన్నట్టు బతుకుతారు, లోకంలోనూ ఉంటారు, వాక్యంలోనూ ఉంటారు, ప్రార్థనలంటే పరిగెడతారు, లోకంలో గొడవ ఉన్నా అక్కడ ఉంటారు, సినిమాలు శిఖర్లు మానరు, దేవుని రాజ్యానికి సంబంధించిన సువార్తకు మీటింగ్లు మానరు. అంటే ఇలా చాలా సందర్భాల్లో పోగొట్టుకునే స్థాయికి, దక్కించుకునే స్థాయిని ఆశ్రయించుకోవాలి. ఇది జరగట్లే ఈరోజు. ఇది జరిగే స్థాయికి ఒక వ్యక్తి ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మార్క్ సువార్తలో ఇదే విషయాన్ని 8వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు మాట్లాడిన విషయం ఒకసారి చదువుతాను చూడండి. మార్క్ సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, Mark 8:34. అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన యొద్దకు పిలిచి, చాలా చోట్ల యేసు ప్రభు దగ్గరికి జనాలు వెళ్ళారు, చాలా చోట్ల యేసు ప్రభు జనాలు పిలిచాడు. ఇలాంటి సందర్భాలు మార్క్ చాలా చక్కగా ఐడెంటిఫై చేస్తాడు. జనాలను ఆయన దగ్గరికి పిలుచుకుని ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఇందాక మత్తయిలో ఆయన ఆ విషయం చెప్పాల, ఆయన శిష్యులతో మాత్రం మాట్లాడాడు అని ఉంది. ఇక్కడేముందంటే శిష్యులను ప్లస్ జన సమూహాలను కూడా పిలిచాడు. అంటే జనము అనగా ఒక గుంపు, సమూహము అనగా మరి ఎక్కువ గుంపు, ఎక్కువ మందిని పిలిచాడు. అంటే ఆ సమూహమును తన ఎందుకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువు ఎత్తుకొని నన్ను వెంబడించగలను. ఇక్కడ సిలువు యాడ్ అయింది. ప్రజలందరినీ పిలిచినప్పుడు ఆయన చెప్పాడంటే, అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీరు నన్ను వెంబడించాలంటే మీరు ఏం చేయాలంటే సిలువు ఎత్తుకొని ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. కింద అదే ఉంది, తన ప్రాణం రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకున్నాను, నా నిమిత్తం సువార్తను పోగొట్టుకున్న వాడు దాన్ని రక్షించుకున్నాను అని చెప్తున్నాడు. మరి లూకస్ సువార్త 14వ అధ్యాయంలో ఇదే విషయాన్ని మళ్ళీ మెన్షన్ చేశాడు. నేను ఈ 3 వచనాల మీద ఈ ఉపన్యాసం అంతా చేస్తాను. 14వ అధ్యాయం, లూకస్ సువార్త 14వ 27వ వచనం, లూక్ గోస్పెల్ Chapter 14:27. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నమాట, మరియు ఎవడైనను ఆ పైన తన ప్రాణమును సహా, అంటే 26వ వచనంలో ఏంటంటే ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరి ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నాకు శిష్యుడు కాడు అని చెప్పాడు. ఇప్పుడు మీరు ఈ మూడు వచనాలను మీరు చూస్తే మీకు అర్థమైంది అంటే వెంబడిస్తున్నది మీరు పాస్టర్ గారినా సిలువు మోయక్కర్లా, సంఘాన్న అసలు ఉపేక్షించుకోకర్లా, యేసున రెండు జరిగి తెరాలి. ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు సమాధానం. నిజంగా నువ్వు యేసును అయితే నువ్వు ఉపేక్షిస్తున్నావా, ఉపేక్షించుకోగలుగుతున్నావా? అసలు ఉపేక్షించుకోవటం వదులుకోవటం అంటే ఏంటో నీకు తెలుసా? ఆ పరిస్థితులలో సిలువు ఎత్తుకోవటం అంటే అనుభవం నీకుందా? ఏదో ఒక సందర్భంలో ఒక పెద్ద బాధ వచ్చేసి శ్రమ వచ్చేసి ఇంత అంత గొడవలు అయిపోతుంటే ఇంకా అమ్మ నువ్వు పెద్ద మౌనంగా ఉండిపోగలిగితే అయ్యో బాబోయ్ నీవు పరలోకంలో ప్రభువు నీకు జీతం ఇచ్చేస్తున్నాడు అంత క్రెడిట్ ఫీల్ అయిపోతావు. కాదు కదా, ప్రభు మాట్లాడుతున్నది కాదు కదా. మరి ఏంటి ఈ పరిస్థితి అని అంటే నిజంగా ఫిలిప్పీ పత్రికలో 3:18 ఆయన చెప్పినటువంటి విషయం మనం యథార్థంగా సత్యంగా ఒప్పుకోవాల్సిన విషయమే. అది చదవనా? అది చదువుతున్నంతసేపు నాకు ఒళ్ళంతా ఒక రకంగా అయిపోయింది. అంటే అంటాడు చూడండి, యిర్మీయా అంటాడు నేను చచ్చిన వారిని వెళ్ళే పడి తిని అంటాడు. అలాగే యోహాన్ అంటాడు యేసు యొక్క పరమ పద్మస్ దీపంలో పరలోకపు దర్శనంలో ప్రభుత్వం చూడగానే నేను చచ్చిన వాని వల్ల ఎత్తన పెట్టి పడుతుంది అంటాడు. అంటే ఆ రకమైన ఆ విషయం నాకు అనిపించింది. ఫిలిప్పీ పత్రిక 3:18 ఏం చెప్తుందంటే అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీటిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏంటి నాశనమే వారు అంతమని ముగిస్తాడు అక్కడ. అంటే గమనించండి, సిలువకు శత్రువులుగా మారాలా, సిలువకు వేసుకునేటువంటి ముద్రను మోసుకునేటువంటి వ్యక్తులుగా మారాలా? మనమేం కావాలి, మనమేం కోరుకుంటున్నాం సంఘంలోకి వచ్చి? చాలామందికి ఒక ఆవిడ వచ్చి ఒక నాకు వాళ్ళ దర్శనం గురించి చెప్పింది. ప్రభు పాస్టర్ గారు నాకు ఇలా ఎలా వచ్చిందండి అని చెప్తే నేను అంటున్నాను అమ్మ ప్రభు ఈ విషయంలో ఇలా చేయబోతున్నాడు అన్నాను. ఓకే, వెంటనే ఇంకొక బ్రదర్ వచ్చి పాస్టర్ గారు నాకు దర్శనం వచ్చిందండి నేను మర్చిపోయిన మీతో చెప్పడం, ఇప్పుడు ఆ సిస్టర్ గారు చెప్తే నాకు గుర్తొచ్చింది, ఒక్క విషయం మీరు కూడా చెప్పేయండి, దాని ఉపమానం మీకు ఏమైనా అర్థమైతే అని నాకు ఉచ్చరించాడు. ఉచ్చరించినప్పుడు దానిలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఒక సిలువు గురించి విషయం కనపడుతుంది అన్న విషయం చెప్పాడు. ఈ మొదట నేను ఆ దర్శనం గురించి చెప్తున్నావిడ అక్కడే ఉంది, ఈ వింటున్న వాళ్ళందరూ జాగ్రత్తగా చెవులు రెక్కించి ఏం చెప్తాడా ఆత్మీయ ఉపదేశం, ఆ దొరికితే సంకలం వేసుకుని ఎత్తుకొలిపోదాం అన్నట్టు కొంతమంది దొంగలు ఉంటారండి. అక్కడ ముత్యాలు ఏరుకోవటం మంచిదే, కాకపోతే అవి ఎలాంటి వాటిని ఎలాంటి వాటికి తీసుకున్నారు, అది మార్గానికి తీసుకెళ్తే ప్రమాదం, కానీ ఏరుకుని దాచుకుంటే మేలే. అయితే చూస్తున్నా వాళ్ళందరిలో ఒక ఆవిడ అంది, అమ్మో అయ్యగారు మీకు సిలువు కనపడిందా అంది ఒకసారి. నేను ఇంక చెప్పలేదు ఈలోపు. ఆవిడ ఏంటి సిలువు కనపడిందండి, ఆవిడ ఏం చెప్పుద్దని నేను అలా చూసాను. అయ్యి బాబా అయ్యగారు శ్రమలండి, సిలువు కనపడిందంటే మామూలుగా ఉండదండి బాబు. అయ్యి బాబా ఇంక మీరు మీకు అయిపోద్దండి, ఇంక స్టార్ట్ అయిపోతాయండి బాబు, అమ్మగారికి చెప్పారండి మరి, మరి ఉపాసం ఉండాలండి లేకపోతే. అసలు ఏంటి అంటే సిలువు కనపడితే మంచిది కాదు, సిలువు కనపడితే శ్రమ, సిలువు వచ్చిందంటే పెద్ద శోధన, సిలువు వచ్చిందంటే ఇంకేమైందండి ఇంకా రక్తం, లేకపోతే ఎవరో చచ్చిపోతారు, లేకపోతే మీ జీవితంలో పైనుంచి ఎక్కేందుకు అతలాకుతరం అయిపోదు మీ బతుకు. చాలామందికి సర్పం కనపడినా సిలువు కనపడినా ప్రపంచంలో ఉన్న రకరకాల బాధలన్నీ వీళ్ళకే కనపడతాయి, అవి వచ్చేస్తాయి అనేటువంటి భావం వీళ్ళకి వచ్చేస్తాయి. నిజానికి సిలువ వల్ల అలాంటివి ఏం జరగవు, కానీ సిలువ వల్ల పాము వల్ల అలాంటివి ఏం జరగవు, కానీ చాలామందికి జరిగే ఒక నష్టం ఏంటంటే అందరితో పాటు మనకు కూడా జరిగిపోతాలి అని కోరుకుంటున్నాం మనమే, ఈ దీనివల్ల నాకేదో జరుగుద్ది అని. కాబట్టి ఖచ్చితంగా నీకు జరుగుతుంది, దానిలో తప్పులేదు. సరే, వాస్తవం ఏంటంటే సిలువకు శత్రువులుగా మారుతున్నటువంటి వారి గురించి ప్రభు ఎంతో దుఃఖపడుతూ మనతో ఒక మాట చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 కొరింథీ పత్రిక 1:18 బైబిల్ చెప్తుంది. ఒకసారి తీయనివ్వండి, 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగాని రక్షించుచున్న మనకు దేవుని యొక్క శక్తి. ఇప్పుడు చెప్పండి, సిలువ రక్షించబడిన నీకు దేవుని శక్తి అయిందా లేదా? మీరు యేసుని వెంబడిస్తే సిలువు మీకు కనబడది, సిలువను మీరు వెంబడించాలి. యేసుని వెంబడించి నన్ను ఉపేక్షించుకో సిలువ ఎత్తుకో అన్నాడంటే ఖచ్చితంగా నీ బ్రతుకులో సిలువు ఉండి తీరాలి. ఏది మంగళసూత్రం చెడగొట్టేసి ఆ రెండు సూత్రాలని చెడగొట్టేసి నేట అంటారండి దిమ్మల్ని తాలిబొట్టు, ఆ రెండు పుస్తులు రెండు పుస్తుల్ని చెడగొట్టేసి మెడలో సిలువేసుకుని తిరుగుతున్న సోకమ్మలు చాలామంది ఉన్నారు. దానికి ఒక గుండి సింబల్, హార్ట్ సింబల్, లవ్ సింబల్ తయారు చేసి దాని మీద సిలువ వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రకాలైనటువంటి మెడలో వేసుకునే సిలువ, బ్రేస్లెట్ వేసుకునే సిలువ, మరి సంఖలో వేసుకునే ముద్రలు టాటూలు వీటిలో వేసుకునే సిలువుడు గురించి నేను చెప్పట్లా. నీ బ్రతుకులో వేలాడాల్సిన సిలువ, నువ్వు వేలాడాల్సిన సిలువ, నువ్వు వేలాడేసుకునే సిలువ కాదు. ఆ విషయాల మధ్యలో మనం చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క మాట చెప్తుంది కదా, ఖచ్చితంగా ఏంటంటే సిలువు గురించిన వార్త నీకు రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఇప్పుడు మీరు సిలువ ద్వారా శక్తిని పొందుతారా, అంటే శ్రమానుభవం ద్వారా శక్తిని పొందుతారా, సహానుభవం ద్వారా శక్తిని పొందుతారా, మరణానుభవం ద్వారా శక్తిని పొందుతారా, ఉపేక్షించుకుంటూ ద్వారా శక్తి పొందుకునేటువంటి ఆ శక్తిని పొందుతారా, లేకపోతే ఇవేమీ లేకుండా శ్రమలు బాధలు దుఃఖాలు కష్టాలు నొప్పులు ఏమీ లేకుండా అద్భుత ఆశ్చర్య సూచక మహత్కార్యాల మధ్య శక్తిని పొందాలని చూస్తావా? ఏది కావాలి మీకు? ఈరోజు నేడు సంఘం ప్రకటిస్తున్నవన్నీ కూడా దీవెనలే కదా, ఆశీర్వాదాలే కదా, ఆశీర్వాద సంబంధమైన యోగ్యతలే కదా మనకు ప్రకటించబడుతున్నాయి. ఇక్కడ ఈ ప్రాస్పరిటీ అనేది ఎక్కడో చోట ఒక చిన్న కోణంలో మనల్ని చొప్పించుకుంటే తప్ప మన దగ్గరికి సంఘం రాదేమో, మనుషులు రారేమో, విశ్వాసులు ఉండరేమో, ఇంకెక్కడికైనా వెళ్ళిపోతారేమో అనేటువంటి బలం భయము ప్రతి సంఘంలో నాయకుడికి కూడా వస్తుంది. ఎందుకంటే అతను సిలువను చూడట్లేదు, అతను సిలువను వెంబడించట్లేదు, అతడు సిలువను బోధించట్లేదు, అతడు సిలువను వెంబడించే స్థాయికి రావట్లేదు, అతడు సిలువ గురించినటువంటి వార్త రక్షణకు శుభవార్త అనే విషయం శక్తి అనే విషయం చెప్పలేకపోవటం చూపించలేకపోవటం వల్ల, కుటుంబంలో సిలువ లేకపోవటం వల్ల, సంఘములో సిలువ బోధ లేకపోవటం వల్ల వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. ఈరోజు ఒక విధమైనటువంటి ఆశీర్వాద యోగ్యమైన పరిపూర్ణతలతో తొలతలు ఆగుతున్న ఆ తొలతూగుతున్నటువంటి సంఘాలు రేపటి దినము నరకాన్ని అంచు చూస్తాయి, నరకము అంచుల్లోకి పోతారు, దానిలో పడిపుంటారు ఖచ్చితంగా. అంటే ఎందుకు ఈ రకమైనటువంటి బోధను మనం నేర్చుకోవాలి అని అంటే సంఘము మాత్రమే ఈ బోధను నేర్పించగలదు, సంఘ కాపరి మాత్రమే ఒక నాయకుడిగా సంఘాన్ని సిద్ధపరచగలడు. ఈ స్థితిలో మనం రావడానికి దేవుడు చాలా కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి గమనించండి. సంఘంలో వ్యక్తి యొక్క సంపూర్ణత సిలువలో మరణించిన యేసుక్రీస్తుతో ప్రారంభమై ఆ సిలువలో నీవు మరణించడం ద్వారా సంపూర్ణం చేయబడుతుంది. ఇది సంఘ పరిచర్య. మళ్ళీ చెప్పన, సంఘములో ఒక సహవాసంలో ఒక కుటుంబంలో ఒక దేవుని యొక్క శరీరంలో ఒక వ్యక్తి యొక్క సంపూర్ణత లేక రక్షణానుభవము యేసుక్రీస్తు సిలువలో మరణించాడు అనే దగ్గర ప్రారంభమవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసా? నేను లేక నీవు లేక మనము ఆ సిలువ మీదకు ఎక్కి మరణించుట ద్వారా ఒక వ్యక్తి క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి నడిపించబడతాడు అనేటువంటి విషయము రక్షణ యొక్క సంపూర్ణం చేయబడుతుంది. ఈ అనుభవం లేకుండా నువ్వు ఇంకేదైనా సువార్తకుని సంఘానికి చేరినట్లయితే దయచేసి ఆ సంఘములో ఉన్న ఆశీర్వాదాలు దీవెనలు మరి బహుమానాలు లేక ఈవులు అక్కడికి వెళ్తే ఇంకేదో జరుగుద్దు అనేటువంటి విషయాలు దయచేసి మీరు ఆ ప్రదేశం నుంచి విడిచిపెట్టవలసిన సమయం వచ్చేసిందని గుర్తించండి. అక్కడ ఎంత గొప్ప సేవకుడు, అతడు లండన్ వెళ్ళాడా లేకపోతే దేశాలు ఇంటర్నేషనల్ స్పీకరా, లేకపోతే పెద్ద చర్చ్ ఉందా, బోల్డ్ బ్రాంచీలు ఉన్నాయా, బోల్డ్ బిరుదులు ముందు వెనక ఉన్నాయా, అవన్నీ నువ్వు చూడమాక. అవన్నీ చూసే కదా నువ్వు మోసపోయింది. సిలువలు లేనప్పుడు ఆ వ్యక్తి యొక్క విలాసాన్ని చూసి నువ్వు ఆనందిస్తే ఎట్లా అయిపోతుంది? కాబట్టి బరబ్బా లాంటి గజ్జి దొంగనే విడుదల కోరుకున్న ప్రజలు యేసుక్రీస్తు యొక్క సిలువను కోరుకున్నారు. కానీ ఆ యేసుక్రీస్తు ఎక్కిన సిలువ వలనే మనకు రక్షణ అనే విషయం ఆ రోజు వాళ్ళకి తెలియాలి. తెలిసింటే యేసు ప్రభుని కూడా ఎక్కడ ఇచ్చేవారు కాదండి. కాబట్టి జాగ్రత్త. ఈరోజు నేను మొదట ఒక భాగంగా నేను కొన్ని భాగాలుగా ఈ విషయాన్ని మీకు నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాను. గమనించండి, మొట్టమొదటిది అనుదిన సిలువ. అనుదినము నువ్వు ఎత్తుకోవాల్సిన అనుదినము సిలువ అన్నాడు కదా, అది చెప్తాను. రెండవది ఉపేక్షించుకునే జీవితం. తర్వాత మూడవ భాగంగా మనం సంఘంలో ఉపేక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి సిలువ ఎత్తుకొని వెంబడించేటువంటి జీవితం, మరి ప్రాణమును ద్వేషించడం అంటే ఏంటి, ఇట్లా 4-5 భాగాలు నేర్పిస్తాను. మొదటి విషయంకి వస్తున్నాను. అనుదిన సిలువ అంటే ఎవ్రీడే మీరు యేసుక్రీస్తుని సిలువలో వెంబడిస్తున్నట్టు స్థాయిలో మీరు వెంబడిస్తున్నారా లేదా, అంటే ఎవ్రీడే మీరు క్రీస్తు వెంబడించిన సిలువను వెంబడిస్తున్నారా లేదా అనే విషయం మీరు గుర్తించి ఈ విషయాన్ని మీరు చెప్పాలి. 1, ఇది సెల్ఫ్ క్రాస్, అంటే నాకున్న క్రాసు మీకు ఉండకపోవచ్చు, మీకున్న క్రాస్ మీకు ఉండకపోవచ్చు, మీరు ఎత్తుకునేది మీకు ఉండకపోవచ్చు. వారి వారి కుటుంబాన్ని బట్టి, వారి వారి ఆర్థిక స్థితిని బట్టి, వారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని బట్టి, చదువులను బట్టి, ఉద్యోగాలను బట్టి, మరి నీ గౌరవ మర్యాదలను బట్టి, వీటన్నిటి మీద బేస్ అయ్యి ఉంటుంది. కానీ ఒక్కొక్కరికి ఇచ్చేటువంటి సిలువ వేరువేరుగా ఉంటుంది. గమనించండి, నీ సిలువ నువ్వే ఎత్తుకోవాలి, ఇంకోటి ఎవరిది ఎత్తుకోవడానికి ప్రయత్నం చేయకు. కుటుంబ బాధ్యతలు ఎత్తుకోవటం సిలువుగా భావించొద్దు, రైట్? ఇప్పుడు మొదటి విషయం చెప్తున్నాను. అసలు అనుదినము సిలువ ఎత్తుకోవడం అంటే ఒకసారి ఆలోచించండి, ఎవరైనా నీకు ఇవ్వాల్సినటువంటి మర్యాదను ఇవ్వకుండా అమర్యాదగా నీతో ప్రవర్తించినప్పుడు నువ్వు ఆనందించగలవా? అంటే సిలువ ఎక్కాలి కానీ సిలువులు దిగకూడదు. ఓకే, అంటే ఈ విషయం ఎలా చెప్పాలంటే మీకు సిలువ మీదకు ఇంకా నువ్వు మేకులు కొట్టవల్ల అనుదిన సిలువ ఎత్తుకోవటం అంటే నువ్వు మేకులు కొట్టేసి పాతేసిలే, ఆ గొల్గొత్తాలో పాతేసి పైకి ఎక్కించారు కదా, అలా ఎక్కించలేదు. నీ మీద ఒక సిలువ ఎక్కించి ఆ వీధులు కపాలం అనే ప్రదేశానికి వెళ్ళడానికి వీధుల మీద నడిపిస్తున్నట్టు అనమాట. అంటే ఇప్పుడు మీ ఇంట్లోనే నీ మీద సిలువేసి నడిపిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు నువ్వు మొదటి విషయం నువ్వు ఏం చెప్పాలంటే మర్యాదను ఇవ్వకుండా అమర్యాదగా నిన్ను ప్రవర్తిస్తే, నీ ఎదుట ప్రవర్తిస్తే, నువ్వు సిలువ వదిలేసి వెళ్ళిపోతావా అంటే ఆ అమర్యాద అనే నొప్పిని భరిస్తావా, అమర్యాద అనే ఫీలింగ్ నువ్వు తీసుకుంటావా, అమర్యాదగా కలిగి ఉన్నాడు అని చెప్పి రేపు టిట్ ఫర్ టాట్ అని రేపు ఏమైనా సందర్భం దొరికితే అడిగి చెడుగుడాడేస్తావా, ఏం చేస్తావు చెప్పు. మొదటి భాగము నిన్ను లేక మనల్ని మర్యాదను ఇవ్వవలసినంత ఇవ్వకుండా అమర్యాదగా ప్రవర్తిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? సిలువెత్తుకుంటారా? నీకు కొంతమంది అంటూ ఉంటారు, మా దగ్గర మా ముసలావిడ ఒక ఆవిడ ఉంది మా విలేజ్లో, ఆవిడ అంటది డొక్క చూపించి ఇక్కడ కొట్టుకుంటుంది, టప 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 సపోర్ట్ చేస్తుంది. ఎందుకు మా అమ్మ అక్కడ కొట్టుకుంటా అంటే, రే నేను వదిలేసాను అనుకుంటావా, ఇక్కడ దాచుకుంటున్నాను రా అని చెప్పుద్ది. డొక్కను దాచుకోవడం ఏంటి అంటే కడుపులో దాచుకుని 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 బయటికి, కడుపు మీద కొడితే బయటికి వెళ్ళిపోతుంది కదా, అందుకని డొక్కలో దాచుకుంటుంది రూమ్ కింద. అంటే కడుపుకి పక్కటెముకలకి లోపల ఎక్కడ ప్లేస్ పెట్టుకుంటుంది, ఆవిడ కొన్ని దాచుకుంటుంది దాచుకుంటుంది. మెమరీస్ అనుకుంటామా, బ్యాడ్ మెమరీస్ అనుకుంటామా? దాచుకుని ఒక సందర్భం వచ్చినప్పుడు నీకు ఇస్తాను రా అంటుంది, అది అమర్యాదగా అన్నప్పుడు. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి అనుభవము ఒకటికి రెండు సార్లు, రెండుకు పది సార్లు, ఎక్కువ సార్లు జరుగుతూ ఉంటే నువ్వు మర్యాదకు బదులు అమర్యాద ఫేస్ చేయటానికి రెడీ అయిపోగలవా? అక్కడ నన్ను గౌరవించరు, అయినా పర్లేదండి వెళ్దాం పదా, వాళ్ళని పట్టించుకోరు, అయినా పర్లేదు వెళ్దాం పదా, ఏ మనకు కొత్త ఏంటండి, వాళ్ళు ఎప్పుడు అలాగే అంటారు కదా, వాళ్ళు ఎప్పుడు మనల్ని అలాగే చూస్తారు కదా, పదండి వెళ్ళిపోదాం, రెడీయా, యాక్సెప్టబుల్? ఎంతమంది రెడీగా ఉన్నారు? నువ్వు అనుదిన సిలువు ఎత్తుకోవడానికి రెడీ అయినట్టే. అంతేగాని సిలువు దించుకోవటం అనే పద్ధతి ఉండదండి, ఎత్తుకోవటమే ఉంటుంది. రైట్, రెండో విషయంకి వస్తున్నాను. శక్తికి మించినటువంటి పని నీచే చేయిస్తారు, శక్తికి మించిన పని జరుగుతూ ఉంటుంది, కనీసం గుర్తింపు ఉండదు, కనీసం ప్రతిఫలం ఇవ్వరు, కనీసం నీకు జీతం కూడా ఆ ఆన్ టైం నీకు ఇవ్వాలని అనిపించదు ఎవరాళ్ళు. ఇప్పుడు నువ్వు ఆ పనిని నిరభ్యంతరంగా ఏమాత్రం పనిలో దొంగతనం లేకుండా, పనిలో దొంగతనం అంటే పని దొంగలు అంటాం కదా, సమయం వేస్ట్ చేయటం, వస్తువులు వేస్ట్ చేయటం, లేకపోతే ఇంకేదో నష్టం కలిగించాలని ప్రయత్నం చేయటం, ఇలాంటి రకరకాలు అవి ఏమీ లేకుండా హానెస్ట్గా ఎప్పట్లాగే నువ్వు ఆ పనిని చేయటానికి ప్రయత్నం చేయగలవా? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శక్తికి మించినటువంటి పని అని అంటే, నేను సహజంగా మా ఇండ్లలో నేను చూస్తూ ఉండేటువంటి విషయం ఏంటంటే, మన ఇంట్లో రెగ్యులర్గా ఉండిపోయే పని పిల్లలు ఉండిపోయారు అనుకోండి, వాళ్ళకి నచ్చితే చాలా బాగా చేస్తారు, వాళ్ళకి నచ్చలేదు అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఏడిపించి దుఃఖపెట్టేస్తారు. ఒకవేళ రెగ్యులర్గా వచ్చి వెళ్ళిపోయేటువంటి పని వారు ఉన్నారనుకోండి, వాళ్ళు మనకి ఇంట్లో మన నలుగురు మనుషులను ఒప్పుకున్నాం, ఆ నెలకి 2,000 జీతం అని ఒప్పుకున్నాం, 2,000 జీతానికి ఇల్లు తుడవటం లేకపోతే వంటలు తోమటం లేక ఇంకేవో ఇంటికి సంబంధించిన పనులన్నీ జాగ్రత్తగా ఒప్పుకున్నాం. ఈ లాక్డౌన్ పీరియడ్ మన ఇంటి దగ్గరికి రెగ్యులర్గా ఆవిడ వచ్చి వెళ్తుంది, పని చేసుకునే అవకాశం ఉంది, జీతం కోసం ఆవిడ వస్తుంది, మనం కూడా ఎలా చేసాం, ఆవిడ ఆరోగ్యంగా ఉంటుంది పని చేస్తుంది అనుకోండి. ఆ లాక్డౌన్ కారణం వల్ల నీ ఇంటికి ఇంకొక 5 or 6 గెస్టులు వచ్చి పుక్కడిపోయారు, అది చిక్కడిపోయారు, ఉండిపోయారు మీ ఇంట్లో. మీ ఇంట్లో ఉండిపోయినప్పుడు మీరు 4+1 = 9 మంది, మొత్తం 10 అనుకోండి గెస్టులు ఉన్నారు ఇంట్లో. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుంది, పని ఎక్కువైందా తక్కువైందా? జనరల్గా మనిషి పెరిగితే పని పెరుగుద్ది, ఎక్కువైపోయింది. దానికి పనులు, వంట పనులు, ఇంటి పనులు ఇవన్నీ పెరిగిపోతాయి కదా, సామాన్లు అన్ని పనులు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆమె నమ్మకంగా, మర్యాదగా, ప్రేమగా, అనుదినము 10 విసుక్కోకుండా అలాగే 2.5 నెలలు ఈ 90 రోజుల పాటు పనిచేసిందండి. ఈ మధ్య జీతం కోసం 1.5 నెలలు అనేటప్పుడు ఆవిడ ఏమందంటే, నేను చూసిస్తానులే పర్వాలేదు అంది. చాలా తెలివైన వాళ్ళు మాట్లాడతారు కదా, నా నోట్లోనే పండిస్తారు తప్ప చేతుల్లో పండించరు కొంతమంది అనేసింది. అలాగే ఓపిక పట్టింది ఆవిడ, 2 నెలలు అయిపోయింది, పని చూసిస్తాను నీకెందుకు, నీకు అసలు నేను ఉంచుకుంటానంటే ఎంతమందితో పని చేస్తున్నావు అందే, అయిపోయింది. 3 నెలలు అయిపోయింది, విసుగు మొదలైంది, పని పెరిగిపోతుంది, తెల్లవారు వస్తే గంటలు వెళ్ళవలసిన మనిషి 3 గంటలు పని చేసుకుని వెళ్తుంది, నడుము వంగిపోతుంది, వస్తువులు, పరిస్థితులు, వంట అన్నీ ఎక్కువైపోతున్నాయి. కానీ ఆ యజమానురాలు ఇంకా లాక్డౌన్ అయిపోయిన తర్వాత చుట్టాలందరూ వెళ్ళిపోయినాయి, అంతర్రాష్ట్ర బస్సులు ఓపెన్ అయిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోతున్నేటప్పుడు అమ్మాయి పిలిచి ఏమని చెప్పింది తెలుసా, చాలా చక్కగా సహాయం చేశావే ఈ 3 నెలలు నువ్వు ఉండడం వల్లే మాకు అసలు వీళ్ళందరికీ మాకు ఏ ఇబ్బంది లేకుండా అయిపోయింది అని అందరూ కూడా తొలకు ముద్దు మాటలు చెప్పేసి ఎవడికాడు బస్సుకి వెళ్ళిపోయారు. ఈ సిస్టర్ గారు ఇదిగో ఈ వారం పెంచుద్ది లేకపోతే ఈ వారం ఇస్తుంది ఆ వారం ఇస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటే ఆవిడ ఏమందో తెలుసా, నువ్వు చాలా బాగానే చేసావు కానీ నువ్వు నీకు ఇంతకు మునుపు మన 4 ఉండేటప్పుడు పని చాలా తక్కువే కదా, అప్పుడు నీకు తక్కువే కదా ఇచ్చాను నీకు, అంటే తక్కువ పనికి ఎక్కువ జీతం ఇచ్చాను కదా అని చెప్పి 3 నెలలకి కలిపి, అంటే 1 నెలకి 2,000 నలుగురు మనుషులు ఒప్పుకున్న మనిషి 10 పనిచేసి 3 నెలలు పనిచేసినా కూడా పెంచకపోగా 500 రూపాయలు ఇచ్చి, ఇది నువ్వు 3 నెలలు పనిచేసినందుకే ఉంచుకో అంది. మండిపోదు, మామూలుగా ఎలా ఉండదు చెప్పండి, 3 నెలలకి 500 ఇచ్చి నువ్వు పనిచేసినందుకు ప్రతిఫలంగానంటే అది న్యాయమేనా? అన్యాయం. అన్యాయముగా జరిగించిన ఆ పరిస్థితుల మధ్య ఆమె ఒక క్రైస్తవురాలైతే శక్తికి మించిన పని చేసిన పరిస్థితిని బట్టి ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు ఆమె స్థానంలో నువ్వు చేయండి. ఇప్పుడు మీరు 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 ఫీల్ అవ్వండి ఎలా ఉంటుందో. ఇంట్లో స్త్రీలు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎంత బాధపడుతున్నారో మీకు అర్థమైంది కదా. చక్కగా భోజనం చేస్తున్నారు పిల్లలందరూ ఉదయాన్నేటువంటి, అమ్మ నాకు పూరీ కావాలి, నాకు ఇడ్లీ కావాలి, నాకు దోశ కావాలంటే మొత్తానికి నాన్న తిప్పలు పడి అందుకే తయారు చేసి శుభ్రంగా తిన్నారండి. తిన్నారు ఇలాగ ఏం చేస్తారు, ఇంక మరి టీవీకి తగులుకుంటున్నారు కదా. టీవీకి తగులుకున్నారు ఇలా కాను 9 గంటలకి టిఫిన్ తిని 10:30కి ఏం లేవా అంటే మళ్ళీ ఏదో తేవాలా, మళ్ళీ ఏదో కింద మీద పడి ఏదో తీసుకొచ్చి 10:30కి ఇలా తినగానే 12 గంటలకే కుండ తగులుకుంటాడు ఒక్కొక్కడు వచ్చి, అమ్మ అన్నం అవ్వలేదా, కూర మంచి వాసన వస్తుంది, ఏం కూర అనుకుని మొత్తం వచ్చారు. అర్రే ఇక వండిన పాత్రలు ఇంక బయట తోమలేదు, ఇది తిండి తగులుకుంటాడు. ఈడు ఇలా కూర్చోగానే తినేసి ఇలా లెగుస్తున్నంటేనే మళ్ళీ టీ లేదా 2:30కో 3కో టీ కాఫీ ఆర్డర్స్. ఇక ఆ వంటగదిలో ఆ స్త్రీ పడేది అది ఏమైనా రాబోట్ అనుకుంటున్నారండి. కంటిన్యూస్గా దున్నేశారండి మొత్తానికి నానా తిప్పలు పడి రాత్రికి వంట చేసి బాగా అంట్లు దొంగుకొని తెల్లవారుపాటికి అసలు పని మనుషులు రానప్పుడు ఎంత బాధపడ్డారండి. ఇప్పుడు నీ శ్రమ కఠోరమైన శ్రమ, నువ్వు చాలా వెక్స్ అయిపోయారు, స్త్రీలు చాలా బాధపడ్డారు, చాలా శారీరకమైన శ్రమ. కనీసం భర్త నువ్వు చాలా శ్రమ పడ్డావు అని ఒక్క మాట అనకపోగా, ఒక్క ప్రోత్సాహపు మాట నాకు ఇవ్వకపోగా, నిజంగా నీకేం కావాలి, ఎంత కష్టపడ్డావు, నీకు డిష్ వాషర్ కొనిస్తాను, లేకపోతే నీకు వాషింగ్ మిషన్ కొనిస్తాను, లేకపోతే నీకు అది కొనిస్తాను, ఒక్క బహుమానం కూడా ఇవ్వకపోగా అన్యాయంగా ఇంటికి సాకిరి గొడ్డులాగా ఒక మనిషి చేయించుకుంటే అనుదినము సిలువు ఎత్తుకోవటం అనే శబ్దం వినపడద్దా? మా ఇద్దరి సంత తిన్నారో లేదో, ఇలా వండానో లేదో, తిని పడి చచ్చిపోతున్నారు, నన్ను తినేయండిరా, నన్ను చంపే, ఈ లాక్డౌన్ నేను మా ఇంటికి వెళ్ళిపోతే గొప్ప సుఖపడుదును, లేకపోతే ఏ పాస్ గారు ఇంటికి వెళ్ళిపోయి అంట్లు కొడుకున్నా బాగుపడుదును. కోపాలు వచ్చినాయా లేవా మీకు? వస్తాయి. అనుదిన సిలువ నోరెత్తదు, అనుదిన సిలువ మాటలాడదు, అనుదిన సిలువ మనుషుల మీదకు రెచ్చిపోయేలాంటి జ్ఞాపకాలను పెట్టుకోదు. అలాంటి పరిస్థితుల్లో ఏ గుర్తింపు, ఏ ప్రతిఫలం, ఏ జీతం నీకు ఇవ్వకపోయినా అనుదినము సిలువ ఎత్తుకొనుట నా బాధ్యత, నా పనులు, నా ధర్మము, నా నీతి, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప, దానిలో నేను వెళతాను అని చెప్పేది శక్తికి మించిన పని విషయంలో అనుదిన సిలువ. మూడవది, ఎక్కువ శ్రమలతో కూడినటువంటి అధికారం నీ మీదకు వచ్చి దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతావు? అధికార దుర్వినియోగంతో ఎక్కువ శ్రమలు నీ మీదకు విస్తరింపజేస్తున్నారు, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, వాళ్ళు కావాలని నేను నేర్పిస్తున్నారు, కావాలని నేను అలగొడుతున్నారు, కావాలని తిడుతున్నారు, కావాలనే మాటలు చెప్తున్నారు, కావాలని నీకు పని పెంచుతున్నారు, కావాలని నిన్ను ఇంకా ఎర్రెక్కిస్తున్నారు, కావాలనే నేను జీవితంలో నిన్ను ఎలాగోకలాగా నీ అంతటి నువ్వే బరస్ట్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. డైలాగ్ మీద డైలాగ్ రెచ్చగొట్టి ఏమండి, 10 మాటలంటే 11వసారి మాటలు అనరా చెప్పండి ఎవడైనా, ఖచ్చితంగా అంటారు కదా. ఇక్కడ ఒక విషయం గమనించండి పిల్లరా, చాలామందికి ఒక బలహీనత ఏంటో తెలియదు. అంటే 10 సార్లు మీరు అంటున్నప్పుడు 11వ వ్యక్తి అవతల స్పందిస్తాడు అనే విషయం మీరు గమనించారే, అవతల వ్యక్తి ఎందుకు స్పందిస్తాడు తెలుసా? 10 సార్లు నువ్వు ఒకే మాట రిపీట్ చేసేటప్పుడు నీ మనసులో ఆ వ్యక్తి మీద ఒక అభిప్రాయం ఫిక్స్ అయిపోయావు, అతడు అనే విషయం ఫిక్స్ చేసేసుకున్నావు. ఈ ఫిక్స్ చేసుకున్న తర్వాత నీ నోరు కామకూడదు, కనపడి నోడు కల్లా నీ మీద అవతల వ్యక్తికి ఈ గురించి చెబితే నీకు సంతోషం కలుగుద్ది అన్నోడు కల్లా వెళ్ళి జల్లేస్తావు, అంతే. మొత్తం అందరి మీద ఈ కరోనా అంటించినట్టు అంటించేస్తారు అంతే. కాబట్టి ఆ విషయం 11వసారో 12వసారో 100వసారో స్పందిస్తాడు ఆ మనిషి. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు ఎక్కువ శ్రమలతో కూడినటువంటి అధికారం నీ మీద దుర్వినియోగపరుస్తూ ఉంటే నువ్వు మౌనంగా ఉంటావా? పై అధికారుల దొట్టుకు తీసుకువెళ్ళి రూల్స్ ప్రకారం, దాని పద్ధతి ప్రకారం దానిని ఖండించి, దానిని హెచ్చరించి, వాడికి శిక్ష ఇచ్చి, లేకపోతే ఇంకేదో చేయాలని నువ్వు ఏమైనా ప్రయత్నం చేస్తావా? ఈ విషయంలో మనందరం అనుదిన సిలువ ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను. ఒకవేళ వాళ్ళు నిన్ను అకారణంగా అన్యాయంగా నీ మీద ఏమైనా చేస్తున్నారనుకోండి, ఈ విపరీతమైనటువంటి శ్రమలతో మీకు జరుగుతుందనుకోండి, మత్తయి సువార్తలో మనకి ఈ వచనం బాగా సంతోషపడాలి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 12వ వచనం మనకి 11-12 వచనాలు మీకు నెరవేరాలి. ఏంటంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకముందు మీ ఫలము అధికమగును. అవుతుందా? పరలోకంలో నీ ఫలం అధికము చేస్తావు? నువ్వు ఆనందిస్తావా, సంతోషిస్తావా, కంప్లైంట్ చేస్తావా? అనుదిన సిలువ కంప్లైంట్ చేయదు, డైలీ నీకు అది అలవాటు అయిపోతుంది, సంతోషంగా వెళ్ళిపోతుంటావు. అయితే ఇక్కడ ఒక అనుభవం చెప్పాలి మీకు. ఏంటంటే, ఎప్పుడైతే నీ జీవితంలో శ్రమలతో కూడినటువంటి అధికారము దుర్వినియోగం చేస్తున్నట్టు నీ మీదకు అకారణంగా అన్యాయంగా నీ మీద దాడి జరుగుతూ ఉంటే దానిని కంప్లైంట్ చేసి సెట్ చేయాలి అని అనుకుంటాం చూసారా? ఇక్కడ నీ ఒక్కడిదే ఎఫెండ్ అయితే దాన్ని నువ్వు భరించాలి, దేవుని చేత నీ వలన లేక ఆ వ్యక్తి వలన మొత్తం కొంతమంది ఎక్కువ మంది దాని మీద దాని నష్టాన్ని పొందుతున్నట్లయితే నిరభ్యంతరంగా దాని పై అధికారుల దృష్టి తీసుకెళ్ళి దాన్ని స్ట్రీమ్లైన్ చేయొచ్చు, తప్పలేదు. అయితే నా ఒక్కడితోనే ఆ వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు అంటే మోషే ఫరో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, కఠినపరిచాడు అన్నది గుర్తుపెట్టుకొని మోపిక్గా మాట్లాడుకుని వెళ్ళటమే. మళ్ళీ సొసైటీలో చాలామందికి జరగాల్సినటువంటి మేలు ఒక వ్యక్తి యొక్క అధికార దుర్వినియోగం వల్ల జరుగుతుందంటే మాత్రం దాన్ని ఏ రకమైన పద్ధతుల్లో తీసుకుని వెళ్ళి అతనికి, అతని కుటుంబానికి, అతనికి వ్యక్తిగతంగా అతనిని శిక్షించాల్సిన పద్ధతికి కాకుండా, అంటే మళ్ళీ పర్సన్ లాస్ అయితే మళ్ళీ నీకే, ఆ శిక్ష నీ మీదే పడద్ది. ఆ పర్సన్ని గాయపరచడం కాదు, అతను చేస్తున్న పనిని సెట్ చేయగలగాలి. దాని వరకే మాత్రం మీరు ప్రయాణం చేయండి, దాంతో అంత ఎక్స్ట్రీమ్స్కైనా వెళ్ళండి, అవసరం అయితే కోర్టుకు వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. బట్ థింగ్ ఏంటంటే అతను సెట్ చేయబట్టడం ముఖ్యం, అతన్ని గాయపరచడం ముఖ్యం కాదు, అతన్ని కష్టపెట్టడం ముఖ్యం కాదు, అతను నష్టపరచడం ముఖ్యం కాదు. క్రీస్తు అయితే అలా చేయడు, అతనికి బుద్ధి చెప్పాల్సి వచ్చిన పద్ధతిని చెప్తాడు తప్ప ఆ మనిషి చస్తే సంతోషం, ఆ మనిషి కాలు ఇరిగితే బెటరు, ఆ మనిషి 4 కోటింగ్ లేస్తే బెటర్ అండి, ఆ రకంగా రక్తపాతాన్ని క్రీస్తు కోరకూడదు, అది కనికరం కోరుతాడు, అది గుర్తుపెట్టుకోండి. ఆ పద్ధతిలో మనం ఈ పనిని చేయడానికి ఇష్టపడాలి. మరి ఆ రకమైనటువంటి సిలువ మీలో అధికార దుర్వినియోగం కలిగించినప్పుడు మీరు ఎత్తుకోగలుగుతున్నారా? నంబర్ 4, మాటలు. కొంతమంది మాట్లాడతారండి, ఆ మాటలు సోలాల్లాగా దొగులుకుంటాయి, ఈటల్లో గుచ్చుకుంటూ ఉంటాయండి. తిట్లు మనకు తెలుసు కదా, క్లాస్ తిట్లు, మాస్ తిట్లు, తర్వాత బూతులు. ఇవి మరి ఏ సబ్జెక్ట్ ఎక్కడ నేర్పాడో తెలియదు, కానీ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఈ బూతులనే ఉంటాయండి, రకరకాల బూతులు. కొంతమంది ఆ బూతులతో తిట్లు తిట్టుకుంటే గొప్ప హాయిగా ఫీల్ అవుతారు, ఆ మాటలనే బూతు మాటలు అనేసే షిట్ అంటారు. షిట్ అంటే ఏంటి తెలుసు కదా, ఆ షిట్ గురించి అప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి, ఆడేదో అన్నప్పుడు ఇది షిట్ అనుకుని ఆనందిస్తాడు. రకరకాల పదాలు, ఇంక మిగిలిన పదాలు మాట్లాడకూడదు మనం, అందుకే చెప్పాల. సరే, హింసించేటువంటి కృషింప చేసేటువంటి పదజాలం నీ మీద దాడి జరుగుతున్నప్పుడు ఏం చేస్తాం? ఆ హింసించేటువంటి ఆ కృషింపజేసే అంటే నలిగిపోయి మనం అలాగా అయిపోతుంటామండి. ఈ ఇంట్లో బాబు ఇంత మాట అనేసాడు, ఒక్కసారి ఆ మాట అనగానే ఒక నిన్ను పొగిడితే నీ ముఖం ఎలా విప్పారుద్దో, ఒక్కసారి తిట్టంగానే అలాగా ఒక్కసారి ఫీజు మాడిపోయిన బల్బులాగా అలా అలా అయిపోతాను అనమాట, దుఃఖం వచ్చేస్తుంది లోపల. ఏంటి అలా తలెత్తుకోలేకుండా నీరసం, నిస్సత్వ, ఇవన్నీ మాట యొక్క ప్రభావాలు ఇవన్నీ. ఇలాంటి పదాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి మాట్లాడకుండా, తిరిగి కౌంటర్ చేయకుండా, తిరిగి డైలాగ్ లేకుండా, తిరిగి సెటైర్ లేకుండా, తిరిగి వాడి మాటలకు మాటలు బదులు అందించకుండా ఎంత టైం ఉపయోగపడగలం? సిలువ అదే, అనుదినము ఎవ్రీడే వాళ్ళు మాట్లాడుతున్న దానికి ఎలా సమాధానం ఇవ్వాలని ఆలోచిస్తాం తప్ప వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని ఆలోచించి సమాధానం చెప్పడానికి మన హృదయం సిద్ధంగా లేదు, సిద్ధపడాలి. అలాంటి మాటలు కానీ, తిట్లు కానీ, బూతులు కానీ, హింసించే పదాలు కానీ, కృషింపజేసేటువంటి మాటలు కానీ మన మీదకు ఈటలుగా, బాణాలుగా, వాటిని విపరీతమైన వేగంగా, ఒత్తిడిగా మన మీదకు విసురుతుండేటప్పుడు ఆ సమయాలలో ఏమాత్రం మాట్లాడకుండా మౌనం వహించగలవా? ఆ టైంలో మనం సౌండ్గా కాసేపు మౌనంగా, ప్రభువా ఇప్పుడు నేనేం మాట్లాడాలి, నాకేం మాట్లాడుతావు అని అలాగా ఉండగలరా? అలా ఉండడానికి ప్రయత్నం చేయగలవా? ఎంత కృపో తెలుసా పిల్లలు, ఈ పని చేయటం అసాధ్యమేం కాదు, కష్టమేం కాదు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, మిత భాష అనుకోండి, ఆ దగ్గర ఆడు జోలికి వెళ్ళరాడు, ఆడ 100 మాట్లాడితే ఆడు 2 మాట్లాడతాడని ఆగిపోతాడు. మాట్లాడగలిగి ఉండి మాట్లాడకుండా ఉండడం, చెయ్యగలిగి ఉండి చెయ్యలేకుండా ఉండడం, తిరగబడగలిగి ఉండి తిరగబడలేకుండా మారడం, ఇది కదా సిలువ ఎత్తుకోవడం. ఒకసారి యేసుప్రభు గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట మీకు అర్థం చేసుకోవాలి. ఆయన అంట, గొర్రెబొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్న గొర్రెవలే అన్నాడు ఒకసారి. రెండో ఉపమానంలో ఏముందంటే, సెకండ్ ఎగ్జాంపుల్లో మరి యేసుప్రభు గురించి మాట్లాడేటప్పుడు మరొక మాట ఏం చెప్పారంటే, ఆయనంట యూదా గోత్రపు కోదమ సింహం అంట, అంటే కొదమ సింహము గొర్రెపిల్లగా మారింది అని చెప్పాడు. అక్కడ ఒకసారి రెండు ఉపమానాలను మనం దగ్గర తెచ్చి చూద్దాం. సింహం ఏం చేయగలదు చెప్పండి? ఒక్కసారి గాండ్రించిందంటే బయట ఉన్నదంతా దూరిపోద్దు, లోపలికి ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు, అంటే అది గర్జించగలిగినటువంటి శక్తి. ఆయన అంటాడు కదా, నేను గనక ఇప్పుడు నా పరలోకపు తండ్రి వైపు గనక ఒక్కసారి చూసి తండ్రి నాకు సహాయం పంపు అని అంటే 12,000 సైన్య సమూహాలు వచ్చి నా ముందు దిగిపోతాయి అన్నాడు. అంటే ఆయన పవర్ ఏంటో అర్థమైందా? 12,000 సైన్య సమూహం, ఒక సైన్యము ఒక సమూహము 60,000 మంది, అంటే 60,000 దేవదూతలు ఒక్కొక్కటి, అలాంటివి 12 60,000, ఏడు లక్షల ఎంత 12,60,000 అంటే 12,72, 720,000 దేవదూతలు అక్కడ వచ్చి కుమ్మలాబడితే రెక్కలు ఊపుతుంటే మొత్తం భూమి ఎగిరిపోద్ది. అది పరిస్థితి. ఒక్కొక్క రెక్క సుమారు 7 నుంచి 9 అడుగులు ఉంటుంది అన్నట్టు లెక్క చూస్తున్నాం మనం. ఈ లెక్కన దేవదూతలు రెక్కలు ఆపుతూ ఊపుతుంటే అక్కడ సైన్యం అంతా గాలి దుమ్ముకు లేచిపోతుంది, సుడిగాలి వచ్చేస్తుంది అక్కడ. అంత పవర్ఫుల్ మ్యాన్, యూదా గోత్రపు కొదమ సింహం, వధించబడు వాని ఎదుట మౌనముగా ఉన్న గొర్రె పిల్లవలే, గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా. ఒకసారి ఆలోచించండి, మౌనంగా అనేటప్పుడు మీరు గొర్రెలు గొర్రె బొచ్చు కత్తిరిస్తునేటప్పుడు కనుక మీరు ఆ రైతుల్ని కనుక ఆ వారిని కనుక మీరు అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? గొప్ప సమ్మకుంటుందటండి. గొర్రె మీద ఒక విపరీతంగా బొచ్చుండి దానికి, ఇప్పుడు మామూలుగా పక్షులు అనుకోండి పొడుచుకుంటూ పురుగులు తీసేసుకుంటాయి, మనకి చేతులు ఉన్నాయి కాబట్టి మనం తలలో ఇంత ఇసుకబడితే మనం ఉండలేమే. అలాంటిది పశువు ఒంటి మీద ఇంత ఉన్ని పెరిగిపోయి దాని మధ్యలో పురుగులు దూరిపోతుంటే అది ఎలా ఉంటుందండి? ఎంతసేపు కొమ్ములు తిరుగుతాయి ఆ మూలకెళ్ళి పొడుచుకోవడానికి, ఎంత కష్టంగా ఉంటుంది దానికి. అలాగే ఆ ఇరిటేటివ్గా పెరుగుతుంది ఆ గొర్రె, కానీ బొచ్చు కత్తిరిస్తుంటే ఉంటుందండి గొప్ప సుఖంగా. అంటే గుండి చేయించుకుంటే మనకు ఉంటుంది చూడండి అంత హ్యాపీ, హాయిగా ఉంటుందంట. తిడతంటే గొర్రె పిల్ల లాంటి గొర్రె పిల్లల్ని చీల్చగలిగిన సింహం సమ్మగా గొర్రె పిల్లలాగా మౌనంగా ఉందంట. అంటే తిట్లు, ఆ మాటలు, ఆ అరుపులు, ఆ కేకలు, ఆ తిరుగుబాటు, ఆ ప్రభంజనాలు ఆయనకి ఎంత సమ్మగా ఉన్నాడోనంట. మనం సమ్మగా కమ్మగా ఉంటామా, తిరగబడ్డానికి లోపల వేడెక్కిపోతుంటామా? అప్పటికే ముక్కెర్రగా అయిపోతుంది, పిదెలెర్రగా ఈ ఏంటి చెంపలెర్రగా అయిపోతాయి, జుట్టు నెక్కబడిచిపోతుంది, ఒళ్ళు మీద ఎంటుకు లేచిపోతుంటాయి, ఏదైనా దొరికి తీసిరేద్దామని చూస్తుంటాం, ఎవడనంటే ఏమో ఇంక ఏదన్నా సరే చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతాను రా, అరే చచ్చిపోతే చంపేస్తే నువ్వు నరకంకి వెళ్ళిపోతాను, నా అయితే నరకానికి వెళ్ళిపోతాను కానీ నిన్ను మాత్రం చంపేయాలా. అదే అండి మనిషి ఉద్రేకం. ఆయనేమో ఇలాగున్నాడంట, మనమేమో ఇలాగున్నా ఉంటాం. ఆయనేమో సిలువెత్తుకోమన్నాడంట, మనమేమో సిలువ ఎర్రగొట్టేద్దాం అనుకుంటున్నాం. సిలువ లేదు పోవట్లేదు, దేవుడు నేను తర్వాత చూసుకుంటాం, అవసరమైన నరకానికి నేను వెళ్ళిపోతాను. నరకంలో ఒక ఈరోజు నువ్వు కోపం తీర్చుకునే ఒక గంటలాగా ఉండదు, అది లైఫ్ టైం. నీకు పురుగు ఆవదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, పళ్ళు కొరకడు, కన్నీరు, ఆఖరికి లాజర్ని పిలుస్తాడు ఎవరు ఆయన, చిటికి నువ్వు వెళ్తే ఒక చుక్క చుక్క నీరు పంపించరా బాబు, ఒక చుక్క తాగుతాను రా అన్నాడు. అది పరిస్థితి అక్కడ. ఇక్కడ కొద్ది నిమిషం తాడుకోలేక కోపానికి ఇలా ఉండిపోతే అక్కడ జీవితకాలం ఎవడివి దొరుకుతావు? అది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, మాటలు, తిట్లు, బూతులు, హింసించేలాంటి కృషింపజేసేటువంటి బాణాలు నీ మీద పడితే సిలువ ఎత్తుకుంటావా? నెంబర్ 5, నిర్లక్ష్యపు చూపు. నిర్లక్ష్యపు చూపు బైబిల్లో రకరకాల చూపులు ఉన్నాయండి. చిన్న చూపు, అసూయ చూపు, విషపు చూపు. దావీదు మీద సౌలు చూపించేది విషపు చూపు నిలిపాను అని ఉంటుంది. ఏంటి ఈ విషయాల్లో చూస్తే మీరు ఆలోచించండి, నిర్లక్ష్యంగా చూడడం అంటే నిన్ను రెక్లెస్గా పట్టించుకోకుండా వింతగా చూడటం, అసూయగా చూడటం, ఓ చిన్న చూపు చూడడం. అలాంటి చూపు చూస్తే మీకు విచిత్రం ఏంటంటేనండి, అరికాలు ఏ భావాలు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయదు, మోకాలు చేయదు, నడుము చేయదు, కడుపు చేయదు, గుండె చేయదు, చేతులు చేయవు, కానీ చేసేదల్లా ఎదది మొఖంలో ఉండే 4 భాగాలు ఉన్నాయి చూసారా, ఆ ఈ చేసేస్తాయండి. ఈ కళ్ళు ఉన్నాయే ఎంత ప్రమాదమో, ఈ పెదాలు ఉన్నాయే ఎంత ప్రమాదమో, ఈ కళ్ళుకి ముక్కుకి మూతికి మధ్యలో ఉన్న ఈ షేపు అవతల మనుషుల్ని మొత్తం కింద మీద చేసి పడుతుందండి. ఏముంది ఈ ముఖంలో? ఈ 3 భాగాల్ని స్కాన్ చేసి ఎంత దేవుడు ఎంత జాగ్రత్త పడితే మనం దయ్యం అంత జాగ్రత్తగా వాడుకుంటుంది మనల్ని. ఇప్పుడు ఈ చిన్న చూపు చూడడం, విషపు చూపు చూడడం, అసూయ చూపు చూడడం, వింత ధోరణిగా చూడడం, మరి నిర్లక్ష్యంగా నిన్ను చూస్తే తట్టుకోగలవా? సిలువ ఎక్కగలవా? సిలువ మోయగలవా? దించకుండా సంతోషం తీసుకెళ్ళిపోగలవా? కెన్ యూ కంటిన్యూ దట్? హ్యాపీగా వెళ్ళిపోగలరా మీరు? అలాంటి నిర్లక్ష్యం చూసేటువంటి వ్యక్తులు మీ మీద ఉండేటప్పుడు మనం పట్టించుకోకుండా ఉంటే చాలా హ్యాపీగా సంతోషంగా తీసుకెళ్ళగలరా? ఎంతమంది వెళ్తారు, ఎంతకాలం వెళ్తారు ఒకసారి ఆలోచించండి. ఒకసారి 2 సార్లు పర్వాలేదు, ఆ తర్వాత అస్సలు ఎలా ఉంటుంది పరిస్థితి? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సంఘటన, ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యగారు మీకు ఏం కావాలి ఏం కావాలి అని అడిగితే వాళ్ళు నన్ను అడిగిన పద్ధతి ఏంటంటే మీరు ఏ సబ్బు వాడతారని మొదలెట్టాడండి. నేను లైఫ్ బాయ్ సబ్బు అన్నాను. అంటే అది ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు అన్నాడు. ఎక్కడైనా దొరుకుతుందండి, చిన్న శాంపిల్ సబ్బు ఉంటుంది సరిపోతుంది, ఎందుకని నా బ్యాగ్లో ఉంటుందండి మీరేం తేమాకండి అన్నాడు. మీరు ఏ పేస్ట్ వాడతారన్నాడు. ఏ పేస్ట్ వస్తే నా పేస్ట్ నాకు ఉంటుంది అని. మీరు ఏ క్రీమ్ వాడతారని. అసలు అలాంటి ఏం సోకులేం ఉండవు మనకే, మనం మామూలుగా వచ్చేస్తాం పర్వాలేదు ఏమొద్దు, అన్నీ నా దగ్గర ఉంటే బాబు నువ్వేం తేమాకన్నాడు. అయితే సార్ మీరు పరుపు మీద పడుకుంటారా మంచం మీద పడుకుంటారా కింద పడుకుంటారా? ఒరే నాయన మీ చర్చిలో ఖాళీగా ఉంటే అక్కడ పడుకుంటాను, నన్ను వదిలేదు దాని సంగతి వదిలేను. సరే ఏసీ ఉండాలా అనండి. ఏసీగా ఫ్యాన్ అక్కడ దోమలు లేకుండా ఉంటే చాలు, లేదా దోమ తెరవడం కూడా చాలు, లేదా తెసన్ గారు కూడా తెచ్చుకుంటాను నా బ్యాగ్లో ఉంటుందా అన్న. ఎన్ని చెప్పినా అన్నీ నేను ఉంటాయి, అన్నీ నాకు ఉంటాయి, నువ్వేం కంగారు పడక బాబు, నీవి నేను నీకు భారం కాదు అని నేను ఆయనకి చెప్పానండి. చెప్తే ఆయన చాలా సంతోషించి అసలు మీలాంటి వాళ్ళని ఎక్కడ చూడలేదు సార్ అన్నాడు. సరే మంచిది అన్నాడు. తీరా నేను ఆ ఊర్లోకి దిగి ఆ చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నేనేనండి ఆలుగు రెండు సార్ వచ్చారా, రే అక్కడ షాపేరా ఆయనకి అన్నాడు. అంటే ఆహా నేను వద్దని చెప్పాను కదా, అందుకే ఈయన ప్రాక్టికల్గా నన్ను పరీక్షిస్తున్నట్టు ఉన్నాడు అనుకుని మూడు రోజులు ఉండాలి అక్కడ. మొదటి రోజు ఒకే షాప్ వేస్తుంది, వెళ్ళి అక్కడ కూర్చున్నాం, కాసేపు మాట్లాడుకున్నాం, అంతా అయిపోయింది, ఇంకెవరెవరు వచ్చారు ఆయన అంటే ఆయనే మన స్పీకర్ ఆయనే అన్నాడు. ఆహా నాకు అలా అలా అన్నావా, ఓకే అదే మరి అది కంటిన్యూ చేసే అనుకుని కూర్చున్నాను. ఒక గంట తర్వాత నేను బాత్రూమ్కి వెళ్ళడానికి, సార్ వాష్రూమ్ ఎక్కడుందండి అని అంటే, అంటే అలా బయట ఉంటే చూడండి అన్నాడు. పోనీ ఎవడో వచ్చి ఇదిగో బాబు చూడండి కానీ చూపించడం కానీ ఏమీ లేదు. అంటే నాకు సేపు అయిన తర్వాత అంటే మీకు విషయం దగ్గరికి వచ్చి చెప్పేస్తున్నది ఏంటంటే, షార్ట్గా చెప్పేది, నేను ఏది వద్దనుకున్నా వద్దు అని ఆయనకి చెప్పాను కదా, ఆయనకి ఏమర్థమైందంటే వీడికి ఏమి ఇచ్చినా వేస్ట్, వీడికి ఇవ్వడం ద్వారా నేనెందుకు నా విలువైంది పోగొట్టుకోవాలి, అవసరం లేదు అనుకుని పూర్తిగా వదిలేశాడండి. వదిలేశాడు. మొదటి రోజు రాత్రి వాకింగ్ చెప్పడానికి నేను వెళ్ళేటప్పటికి నాకు టైం ఇవ్వాల, ఇవ్వకుండా వేరొకరికి ఇచ్చారు. సరే మంచి దేవుని స్తోత్రం, నేను విన్నాను, నాకు కృప దొరికింది, నాకు పైనే కాదు కింద కూర్చోవడం ఇంకా ఇష్టం, చాలా జాగ్రత్తగా విషయాలన్నీ నేర్చుకున్నాను ప్రభువా, ఈ విషయాలను బట్టి నువ్వు నాతో మాట్లాడావు, కృతజ్ఞతలు చెల్లించాను. సెకండ్ డే మార్నింగ్ సెషన్లో నాకు టైం ఇవ్వలేదు, దేవుని మళ్ళీ నేర్చుకున్నాను, సాయంత్రం నాకు టైం ఇవ్వలేదు. మూడో రోజు ఉదయం నన్ను పిలిచి మీరు ఏమైనా వాకింగ్ చెప్తారా అన్నాడు. సార్ చెప్తాను సార్ అని. అయితే సర్లే ఒక అరగంట చెప్పండి అన్నాడు. సార్ నేను గంట మాట్లాడతాను సార్, నాకు మరీ అరగంట టైం ఇస్తున్నారు సార్ అని అంటే, లేదు అరగంట మాట్లాడిన తర్వాత చూద్దాం అన్నాడు. సరే వెళ్ళి నాకు ఇచ్చిన అరగంటగా దేవుని సన్నిధిలో చాలా రాత్రంతా ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ మాట నేను అక్కడ పెట్టించాలి, నాకు ఇచ్చిన సమయం అమూల్యమైంది, మొదటి రోజున వేస్ట్ అయిపోయింది, ఈరోజు ఎలాగైనా నీ మాట నేను తీసుకెళ్లాలని చెప్పేసి ఆ సెకండ్ డే థర్డ్ డే మార్నింగ్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చెప్పేసి కిందకు వచ్చేసేటప్పటికి సైలెంట్గా చర్చ అంతా అయిపోయింది. నా ముందు మాట్లాడిన స్పీకర్స్ కూడా సైలెంట్ అయిపోయారు. ఏం మాట్లాడాలి ఎవరికి అర్థం కాట, నాకు ఇచ్చిన టైం కరెక్ట్గా ఆ టైం అంటే టైం నిమిషం మెయింటైన్ చేస్తాను, లేకపోతే క్షమాపణ అడగాలని నా సిద్ధాంతం. వెంటనే బయటకు వచ్చేసాను. వచ్చేగానే అయ్యగారు, పాస్టర్ గారు అలా ఆపేశారేంటండి, మీరు నాకు అరగంటే కదండి టైం ఇచ్చారు. అదేంటి సార్ మీరు మంచి విషయం చెప్తున్నారు సార్, ఆ విషయం మీకు ఆత్మలో గ్రహించడం నేర్చుకోవాలి, నా మాటల మధ్య మీరు మరొక విషయాన్ని మీరు చూశారు, కానీ ఈరోజు నేను చెప్పాల్సిన విషయం నాకు అయిపోయింది, వెళ్ళాల్సిన మెసేజ్ కన్వే చేసేసాను, ప్రభు నాతో చెప్పిన విషయం చెప్పేశాను సంఘానికి, ఇంక మించి నాకు సంబంధం లేదని నేను వచ్చి కూర్చున్నాను. మధ్యాహ్నం నుంచి ఆ పాస్టర్ గారు వచ్చి నా పక్కన కూర్చున్నాడు. అయ్యగారు క్షమించండి, అయ్యగారు క్షమించండి, అయ్యగారు క్షమించండి. ఏముంది సార్ మీరు ఏం చేశారండి, తప్పు చేశారా, మీరు ఎందుకు క్షమించమని అడుగుతున్నారు, మనిద్దరం దెబ్బలాడుకున్నామా, మనిద్దరం కొట్లాడుకున్నామా, భేదాభిప్రాయాలు వచ్చినాయా, మాట భేదాలు వచ్చినాయా, లేకపోతే ఏదైనా క్రియలో నాకు అన్యాయం చేశారా, నన్ను ఎక్కడైనా నా మీద ఏమైనా విషప్రయోగం బలప్రయోగం ఏమైనా చేశారా, ఏం లేదుగా ఎందుకు క్షమించాలి మిమ్మల్ని, ఏం జరిగిందండి అని అంటే, అంటే నేను మీరు అర్థమైందా, నేను సిలువను ఎత్తుకుంటున్నాను, అవతల వ్యక్తి ఆ సిలువకు వ్యతిరేకమైన వ్యక్తుల్ని ఎత్తుకున్నాడు, డిఫరెన్స్ అది. వాళ్ళు ఏసీ హోటల్ కావాలని పెద్ద పెద్ద పోస్టర్స్ వేసుకుని టీవీలో మా గురించి చెప్పాలని పోస్టర్స్ మీద పెద్ద ఫోటోలు వేసుకోవాలనుకుని ఈ రకమైనటువంటి గొప్పదనాన్ని వాళ్ళు చూసారే కానీ సిలువ ఎత్తుకునే మనుషుల్ని చూడలేని గుడ్డి వాళ్ళం అయిపోయాం మనం. ఈరోజు నీ ఇంట్లో చాలామంది సిలువ ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూడు, ఎక్కడో బయట నుంచి వచ్చే వ్యక్తులు కాదు, ఎక్కడి నుంచో వచ్చి నేను ఉద్ధరించేవాడు ఎవడు ఉండడు, నీ కాపరి నీ గురించి సిలువ ఎత్తుకుని దినము ఏడుస్తున్నాడు ఆయన చూడు, ఎవడో వస్తాడని ఆడి దగ్గర పరుగులెత్తి, ఎక్కడో వస్తాడని ఆడు చుట్టూ ఈడు చుట్టూ దేవుళ్ళు ఆడుతుంటే ఆ చర్చిలో నీకు ఘనతిస్తారు, ఆ చర్చిలో మర్యాద ఇస్తారు, ఎవడకు కావాలయ్యా నీకు అది, నువ్వు సిలువ ఎత్తుకునే జీవితం నీ ఎదురు ప్రదర్శిస్తున్న నీ సేవకుని కనులెత్తి చూడలేని నీ బలహీనత ఎంత గొప్పది చూసుకో ఒకసారి. అందుకే అలాంటి పరిస్థితుల మధ్య నిర్లక్ష్యపు చూపు వచ్చినప్పుడు సిలువ మీద నుంచి దిగద్దు, అలాంటి వింత ధోరణిలో చూపిస్తున్నప్పుడు సిలువ మీద నుంచి దిగద్దు, సిలువను విడిచిపెట్టద్దు, అసూయ చూపు నీ మీద నిలిపినప్పుడు, విషపు చూపు నిలిపినప్పుడు, ఆ చిన్న చూపు నీ మీద ఉన్నప్పుడు డోంట్ పుట్ డౌన్ యువర్ సెల్ఫ్, సిలువ మీద ఉన్నావు గుర్తించుకో, అనుదినము ఎత్తుకోవాల్సినటువంటి సిలువ ఈ విషయాన్ని గమనించండి. నెంబర్ 6, సుఖాలు సౌకర్యాలు ఆహారం కూడా నీకు కరువు అయిపోద్ది, నిద్రపోవడానికి కూడా నీకు టైం దొరకదు. విల్ యూ యాక్సెప్ట్ టు ఫేస్ గాడ్? సౌకర్యాలు ఉండవు, సుఖాలు ఉండవు, ఆహారం ఉండదు, కరువు ఉంటుంది, నిద్ర కూడా నీ కొన్నిసార్లు కరువు అయిపోద్ది. ఫేస్ చేయగలవా? ప్రభు కొరకు దాన్ని ఎత్తుకోగలవా? సిలువ మీద నువ్వు ఉండగలవా? దాని కొరకు కంటిన్యూగా సిద్ధపడగలవా? ఆ సమయాలలో నీ హృదయం ఎలా ఉంటుంది? నేను ఒక పాస్టర్ గారు నాతో ఒక విషయం మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట విన్నానండి. ఆయన అన్నారు, ఏమండి ఇప్పుడు అసలు ఎంత సుఖంగా ఉందంటే పరిచర్య అండి, ఆ దినాల్లో అసలు అలా లేదు సార్, మేము ఎంత కష్టపడ్డామో తెలుసండి అన్నాడు ఆయన. అందుకు ఆయన ఈరోజు ప్రతిఫలం పోస్తున్నాడు, అనుభవిస్తున్నాడు ఆయన. ఆ పరిచర్యలో ఆ సంపూర్ణతను చూడగలగటానికి కారణం అతడు కష్టజీవిగా మారడం, శ్రమానుభవాన్ని కలిగి ఉండడం, అతడు పొలంలో పనిచేసుకోవటం, మధ్యాహ్నం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచి పొలంలో దమ్ము పనులు అని చేసేవాడు. పాస్టర్ గారే పనిచేసి సాయంత్రం వచ్చి సంఘానికి వెళ్ళి సేవలో సహకరించి సేవకుని దగ్గర రాత్రంతా ఆయనకి పరిచర్య చేసేవాడు. పర్సనల్ పని, మందిర పని, రెండు పనులు చేసేవాడు. మళ్ళీ తెల్లవారుజాము లేచి మందిరం అంతా కట్టడానికి తాపితో పనిచేసేవాడు. 9 అయ్యేటప్పటికి మళ్ళీ పొలంలోకి వెళ్ళి పనులు చేసుకునేవాడు. అలాగా ఆ మందిరము కన్స్ట్రక్షన్, ఇప్పుడంటే అన్ని సౌకర్యాలు, మిషన్స్, మెటీరియల్లు అన్ని దొరికేస్తాయి, అప్పట్లో ఉండేవి కావు. ఆ రకంగా ఆ మందిరం కట్టడానికి వాళ్ళు 2 ఏళ్ళు కష్టపడ్డారు. 2 ఇయర్స్ వాళ్ళు మందిరాన్ని కట్టారు. 2 సంవత్సరాలు వాళ్ళకున్న కొద్దిపాటి అవసరతల్లో కొద్దిపాటిని కూర్చుకుని పనిచేసి ఆ ఈ మనిషి, ఆ పాస్టర్ గారు ఇద్దరు కూడా డబ్బులు వస్తే ఆ పని జీతం తీసుకొచ్చుకుని పొలంలో వచ్చిన డబ్బు తీసుకొచ్చుకుని రైతు ఇచ్చినవి మళ్ళీ సిమెంట్ బస్తా కొనుక్కుని, ఇసుక కొనుక్కుని, ఈళ్ళే రాత్రులు కలుపుకుని, తెల్లవారులు కట్టుకుని మళ్ళీ పొలంలోకి వెళ్ళి పనిచేసి డబ్బు సంపాదించుకుని దేవుని మందిరాన్ని నిలబెట్టారు. ఉందా ఈరోజు అలాంటి పని? చప్పట్లు కొడితే వచ్చేయాలంతే, 4 ఫోటోలు తీసి ఫారెన్ పంపితే డబ్బులు వచ్చేయాలంతే, ఎక్కడ అక్కడ పెట్టేసి మందిరం ఎలా ఉండిపోయింది ప్రార్థన చేయండి అని అడుక్కుంటేనే డబ్బులు వచ్చేయాలి. మనకి అకౌంట్ నెంబర్లు ఎక్కడ చూసినా ఫోన్పేలు, గూగుల్ పేలు, ఇంకేవో పేలు అక్కడ వేసేసుకోవటం. మీరు సహకరించండి, మీరు సహకరించండి, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడేమో చూడండి, ప్రేరేపించేవాడు పంపండి. అక్కడి నుంచి ఇక్కడ నుంచి కొమ్మరించి పడిపోవాలంతే. ఏమండి మేము కట్టే మందిరాలు అడుక్కుని కట్టలా, మేము కట్టాం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాం మేము. ఆ రోజు దేవుని యొక్క కృప ఏంటంటే ఏ రోజు ఏ ఒక్క విషయం సంఘ అవసరతగా కూడా మీరు ప్రకటించలేదు. ఇదిగో జరుగుతున్నటువంటి ఈ అప్డేట్స్ విషయంలో వాళ్ళకి ఒకే ఒక విషయం, మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి, పరలోకం నుంచి ప్రభు దగ్గర కార్యాలు చూస్తాం. ఎందుకనంటే అలాంటి శ్రమతో మేము పడిన పనికి జీతంగా ఆ కట్టడాలు కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ, జనం కానీ సమకూర్చబడతారు. ఆ శ్రమ లేని సంఘాన్ని చూస్తున్నాం ఈరోజు, ప్రయాసపడని సంఘాన్ని చూస్తున్నాం. నేను నర్సుపూర్లో వాకింగ్ చెప్పడానికి ఒక ప్రదేశంకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ పాస్టర్ గారు ఒక ఆయన వచ్చి మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆయనతో నేను చాలా గట్టిగా వాగ్వివాదం అయ్యింది, గట్టిగా గద్దిస్తే ఆ పాస్టర్ గారు ఏమంటాడు తెలుసా, పాస్టర్ గారు మీలాంటి పరిచర్య మాలాంటిది కాదు, మేము ఈ ప్రాంతంలో దీవించబడ్డ వారం, మమ్మల్ని దేవుడు ఈ ప్రదేశంలో ఎన్నుకొని పంపించాడు, మీరు ఆవేశపడకండి మా మీద, ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా మేము శ్రమ పడనాల్సిన అవసరం లేనటువంటి కుటుంబాలను మాకు ఇచ్చాడు దేవుడు. అందరూ కువైట్లోనూ, అందరూ ఆ ఇతర దేశాల్లోనే ఉన్నారు. ఇంటికి వెళ్తే పచ్చగాంధీ వస్తాడు, లేకపోతే ఎర్రగాంధీ వస్తాడు, ఎందుకు మాకు ఇబ్బంది? మేమేం అవసరం మాకు, మేము ఎందుకు శ్రమ పడాలని మీరు కోరుకుంటున్నారు? మా పరిచర్య ఇంతే అన్నాడు. అంటే ఆ తర్వాత ఆయన ఆర్గ్యుమెంట్ విన్న వేరే పాస్ గారు వచ్చి, అయ్యగారు మీరు చెప్తుంది నాకు అర్థమైంది, నన్ను క్షమించండి, ఆయన అలాంటోడే, కానీ ఒక్క మాట మా ఇద్దరికి కామన్ ఉండే ఏంటన్నాడు తెలుసా, మమ్మల్ని సోమరపోతులు చేసింది విశ్వాసులండి అన్నాడు. ఇప్పుడు ఆ తీర్పు ఎవరి మీదకి వెళ్ళింది చెప్పండి. ఎస్, నేను కూడా అదే చెప్తాను, విశ్వాసులని మీరే మీ సంఘ కాపురంలో సోమరపోతులు చేస్తున్నారు. ఏమనంటే వారు ప్రభువు కొరకు ఎత్తుకోవలసినటువంటి సిలువ కొరకు మరి చూడకుండా, వారిని కష్టపడనివ్వకుండానే మీరు మేపాలని, మరి రకరకాల దీవెనలు వస్తాయని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుల్లో చేసే పరిచర్య ఎలా ఉంటే, సౌకర్యాలు లేకుండా, సుఖాలు లేకుండా, ఆహారం కూడా దొరకకుండా, నిద్ర కూడా దొరకకుండా త్యాగం చేయాల్సిన పరిస్థితిలో దేవుని యొక్క పరిచర్యకో, లేక నీ కుటుంబాన్ని కట్టుకోవటానికో, లేక నీ సంఘానికి సంబంధించిన కొన్ని సువార్త పనులకో ఒక భారంగా గనక దేవుడే గనక నీకు ఇస్తే చేస్తావా, అనుభవిస్తావా? నీకో మాట చెప్పనివ్వండి, నేను విశాఖపట్నం నుంచి పార్వతీపురం అనే ప్రదేశానికి ప్రయాణం చేయడానికి 150 కిలోమీటర్లు బస్సు రోడ్లో వెళ్తే 150 కిలోమీటర్లు, 150 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి బస్ ఛార్జీలు లేని రోజుల్లో ట్రైన్లో ప్రయాణం చేశాం. నాతో పాటు అమ్మగారు కూడా ప్రయాణం చేసేటప్పుడు అమ్మకి కాలు ఇరిగి కాలుకి బ్యాండేజ్ కట్టుకుని ఆ బ్యాండేజ్ మీద మేము ప్రయాణం చేసేటప్పుడు మేము ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కితే 21 రూపాయలు టికెట్, అప్పట్లో 18 రూపాయలు టికెట్, 18 రూపాయలు టికెట్ ఇద్దరు చెరొక టికెట్ తీసుకుని మేము ట్రైన్ ఎక్కితే, ఎక్కిన దగ్గర నుంచి ట్రైన్ 3 గంటల ప్రయాణం, 3 గంటల ప్యాసింజర్ ట్రైన్ ప్రయాణం కూడా నిలబడి వెళ్లాల్సిందే, ఎక్కడ కూర్చోటానికి అవకాశం ఉండేది కాదు. రిటర్న్ జర్నీస్లో వచ్చేటప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్, ఎక్కడ బాత్రూముల దగ్గర నిలబడి ఎవడు సీట్ ఇస్తాడా అని ఎదురు చూస్తూ నిలబడేవాళ్ళం. ఒక్కరోజు సుఖాన్ని మేము చూడాల. కొన్ని నెలల పాటు మా కళ్ళ ముందు నుంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటే మా దగ్గర పాసులు కొనుక్కునే స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రభా పాస్ ఉంది, మేము ఎప్పుడు వెళ్తాం ప్రభా ఎక్స్ప్రెస్ ట్రైన్ అని ఎదురు చూసాం. ఎందుకంటే పాస్ ఉండడం వల్ల ఎక్స్ప్రెస్ ట్రైన్లో గంట ప్రయాణం సేవ్ అవుతుంది, 2 అవర్స్ వెళ్ళిపోద్ది అది. కొద్ది రోజులు దేవుడు అలా పరీక్షించి ఒక 4 సంవత్సరాల తర్వాత పాస్ ఇచ్చాడు. పాసు 210 రూపాయలు ఒక నెల పాటు, ఆ 210 రూపాయలతో పాస్ తీసుకుని టికెట్ ట్రైన్ ఎక్కితే, ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కితే అక్కడ సీట్లు ఉండేవి కదా, ఎందుకంటే జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేసేవాళ్ళు, మాకు తెలీదు దాంతో రిజర్వేషన్ బుగ్గీలోకి వెళ్ళొచ్చని. అదే ప్రయాణం కొన్ని నెలల పాటు నిరంతరము వర్షాలకి తడిచిపోయిన బట్టలని ట్రైన్లో ఆరబెట్టుకుని వెళ్ళాం. చలికాలానికి అసలు ఎలాంటి వణుకుతో స్వెటర్లు కూడా లేని పరిస్థితుల్లో పరిచయం చేసాం. కాళ్ళకి చొప్పులు ఉండేవిగా ఒక్కొక్క సమయంలో. ఎండాకాలం అయితే ఒక టవల్ ఒకటి ఉండేది పొడవుగా, ఎవరో ఇచ్చిన టవల్, అది నా దగ్గర కూడా కాదు. దాన్ని చక్కగా తడిపేసుకుని దాని కాళ్ళ మీద నుంచి పై వరకు కప్పుకుంటే ఒక 4 స్టేషన్లు అయ్యేటప్పటికి అది ఆరిపోయేది. ట్రైన్లో దిగి మళ్ళీ దాన్ని తడుపుకుని మళ్ళీ కప్పుకుని ఏంటి శ్రమ అంటే, ఈరోజు మేము ప్రయాణం చేస్తున్నటువంటి కారులో ఏసీలో వెళ్ళొస్తున్నాం, పగటు మేఘస్తంభంలో వెళ్తున్నాం. ఈరోజు మాకు ఇది సుఖంగా లేదు, ఆ రోజు మేము పడింది సుఖంగా ఉంది. ఈరోజు మేము కట్టుకున్నటువంటి కట్టడాలు మేము సంతోషం కలగట్లా, ఎందుకంటే ఆ రోజు మా శ్రమ మాకు సంతోషాన్ని కలిగించింది. ఆ రోజు మా పని, మా నొప్పి, మా వేదన, మా కళ్ళు, మా లేమి అన్ని ప్రభు కొరకు ఆనందంగానే ఉన్నాయి. ఈరోజు ఇంకా మీ విషయంలో ఇవన్నీ ఉండడం వల్ల నీకు చేయలేకపోతున్నాం ప్రభు అని ఏడుస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, నువ్వు శ్రమ పడిన నీ ఏండ్ల కొలది నేను నిన్ను దీవిస్తానన్నాను కదా, కాబట్టి ఈ వీటిలో నువ్వు ఉండు అని అంటున్నాడు. కానీ మేము వాటిని సుఖాన్ని అనుభవించట్లేదు ఈరోజు, వాటి వైపు మా మనసులు లేదు ఈరోజు, ఎందుకంటే ఆ స్థాయిలో నుంచి వచ్చిన వాడు దేన్నైనా తట్టుకుంటాడు. అలాంటి పరిస్థితికి నీ హృదయం సిద్ధంగా ఉందా? ఈరోజు నీ అత్తగారింట్లోనో నీ తల్లిగారింట్లోనో జరిగినట్లు జరగటం లేదు అని నువ్వు ఏడుస్తున్నావు అంటే నువ్వు ఈ అనుభవంలోకి రావాలి. ఇది వచ్చిన తర్వాత నీకు వచ్చేటువంటి సుఖం నీకేమీ అనిపించదు, కానీ ఈరోజు నడమంత్రపు సిరి పైకి వచ్చిన తర్వాత వెనక ముందు చూడలేని మనుషులు, విపరీతమైన లగ్జరీస్తో బతుకుతున్న మనుషులు, వెటకారాలతో వెక్కిరింతల పాలు చేస్తున్న క్రైస్తవ్యాన్ని బతుకుతున్న జీవితాలు మనకు చూడట్లేదా? నడమంత్రపు సిరి ఇది ఎక్కడ ఉంటుందో ఎప్పుడు పొందో తెలియదు, కానీ ఈలోపు మనుషులు జీవితకాలం నష్టం చేసుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో నిద్ర లేని రాత్రులు గడిపాం, విపరీతమైన కరువు, సంపూర్ణంగా సంతోషంగా ఒక సమయంలో ఒంట్లో అనారోగ్యం వచ్చి బయటికి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మంచం మీద పడుంటే జార్జ్ విక్టర్ గారని పలాస్ నుంచి డాక్టర్ గారు వచ్చారు. అసలు నేను ఎప్పుడు ఆయన చూడలేదు. మన దేవుని మందిరానికి వచ్చేటువంటి పీపీ గారు రవీంద్రనాథ్ గారని ఆయన తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి బ్రదర్ ప్రార్థన చేయించుకుందామని వచ్చామనంటే నేను ఆ మంచం మీద ఉన్న బాగా విపరీతమైన టెంపరేచర్ 103 డిగ్రీలు పడున్నాను. చూసి డాక్టర్ గారు ఆ బ్రదరు వచ్చి ఒక్కసారి చూసి అయ్యో ఏంటి బ్రదర్ ఇలా ఉన్నారని చెప్పి డాక్టర్ గారు నాడి పట్టుకుని చూసి 5 నిమిషాల్లో మీరు ఒక్క లేస్తారు కంగారు పడకండి అని చెప్పి మందులు రాస్తే డబ్బులు కూడా లేవు, నా జేబులో 30 రూపాయలు ఉన్నాయి ఆ రోజు. ఆయన రాసిన మందులు తెచ్చుకోవడానికి సర్లే బ్రదర్ నేను తెచ్చుకుంటాను బ్రదర్ నేను ప్రార్థన చేస్తాను అంటే ఉండండి అని చెప్పి వెంటనే ఆ బ్రదర్ గారు రవీంద్రనాథ్ గారు వెళ్ళి ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చి మందులు వేసి ఆయన అలా కూర్చుని మాట్లాడుతూనే ఉన్నారు. సరిగ్గా 15 నిమిషాల్లో మొత్తం ఒళ్ళంతా చెమటలు పట్టేసి లేచి కూర్చున్నానంతే, నార్మల్గా ఉంది. ఏమయ్యింది అని అంటే నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోయాయి, నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చాయి, ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి నాకు స్వస్థత ఇచ్చారు. ఏంటా కృప? నా బలహీనతలో దేవుడు చూస్తున్నాడు. ఆ నొప్పి, ఆ నిద్ర లేని రాత్రులు, అలిసిపోయిన ప్రయాణాలు, ఆకలి రాత్రులు, ఆకలి దినాలు, ఎంతో శ్రమ ప్రయాణాలు, దప్పికలతో ప్రయాణాలు, ఏ రోజు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయిచాచలేదు. ఎందుకంటే ఇది నేను చేసిన పని కాదు, ఆ దినము ప్రభు నడిపించిన కృప, ఆ కృప నన్ను నడిపించింది, ఆ బలము నన్ను నడిపించింది, ఆ ఆసక్తి ప్రభు నన్ను ప్రభు కొరకు సిద్ధపరిచింది. ఈరోజు ఎవ్రీబడి ఇప్పుడు నాతో ప్రయాణం చేస్తే వాళ్ళందరూ హ్యాపీగా కార్లు దిగుతారు, హార్ల కార్లు వస్తారు, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రెషర్స్, ఏమీ లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా మంచి ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో, థర్డ్ క్లాస్లో టీసీ ఏసీ వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తున్నా. ఏంటి అని అంటే ఆ సహానుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు సిలువు ఎత్తుకోవటానికి నేడికి కూడా సిద్ధంగా ఉండగలవా? దిగద్దు, సిలువ దిగద్దు. 7వ విషయం చెప్తున్నారు, పని. 7వ విషయం పని, 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 పని. ఎవడ కోసం చెయ్యవు, ఎవడి కోసం చెయ్యురా, ఎవడి కోసం చెయ్యవో చూస్తాను పని. ఇప్పుడు అదే విషయాన్ని, ఎవడి కోసం పని చెయ్యవు అని నీ మీద ఒత్తిడి కనపడుతున్నప్పుడు వెనక్కి తగ్గకుండా సిలువెత్తుకోగలవా? నేను చేస్తాను సార్, నేను బానిసను సార్, నేను దాసుడను సార్, నేను బానిసను సార్, నేను దాసుడను, నేను దాసురాలని, నేను బానిసను, నేను బానిసను, ఈ 2 మాటలే వినపడాలి నీకు. వెన్ యు ఆర్ అసైన్డ్ యు ఆర్ సపోజ్ టు ఫినిష్ ద టాస్క్. నీకు చెప్పారా, చెప్పిన పని ముగించేంత వరకు విశ్రమించకుండా పనిచేయాల్సిందే, చేస్తారా? చాలామంది మధ్యలో వెళ్ళిపోతారు, అలసిపోయినప్పుడు బయటికి వెళ్ళిపోతుంటారు చూసారు, కొంతమంది అలా సైడ్ అయిపోతుంటారు, చెట్టు కిందకి వెళ్తారు, ఆ బడ్డీ కిందకి వెళ్తారు, అటు నుంచి ఇంక ఎక్కడికి వెళ్తారు, ఆ తర్వాత సైలెంట్గా కనపడరు ఇంకా కొంతమంది. మరి దేవుని మహాకృపను బట్టి పరిచర్యలో ఎవరు మా ముందు నాయకులు లేకపోయినా ప్రారంభం నుంచి కూడా మేము ఇలాంటి కఠినమైన కఠోరమైన శ్రమకు మా శరీరాలను అలవాటు చేసుకొని వారు ఉంటే బాధ్యులు కాదు, లేకపోయినా మా ప్రభు చూస్తున్నాడు అనేటువంటి నమ్మకంతో పనిచేసాం. ఈరోజు ఆ నమ్మకమైన దానికి జీతమే దేవుని పనిచేయడానికి మాకు దొరికిన కృపావరం. ఏమీ అర్హతలు కావు. చదువులా, జ్ఞానమా, తెలివా, వివేచన ఏమీ కావు. నమ్మకత్వంగా సిలువు ఎత్తుకునేటువంటి పని ప్రభు పనికి జీతంగా మాకు మారింది ఈరోజు. ఈరోజు మీ దైవజనులుగా, సేవకులుగా నిజంగా అలాంటి కఠోరమైన పరిస్థితుల మధ్య మీరు సిలువ ఎత్తుకుంటున్నారా? ఈ మొదటి అనుభవము అనుదినము సిలువను ఎత్తుకోవటం అనేటువంటి అనుభవంలోకి రావాలి. ఇది ఒకసారి రెండు సార్లు కాదు, ఇది నీకు అలవాటుగా మారాలి. ఈ అలవాటులో నువ్వు ఏమాత్రం విసిగిపోకుండా ఉండగలగాలి. అంతేకాదు, ఈ ఏడు విషయాలు మీతో చెప్పాను కదా, ఈ ఏడు విషయాలలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరితో దుఃఖం కానీ, బాధ కానీ, ఏడుపు కానీ ఇవన్నీ కూడా ఎవరితో పంచుకోవడానికి అవకాశం లేనటువంటి అసహనం నీ లోపల ఉంటుంది. సిలువ ఎత్తుకుంటే చెప్తున్నాను, నో కంఫర్ట్ అన్నాను కదా. ఈ లో కంఫర్ట్, నో కంఫర్ట్లో ఎలా ఉంటుందంటే ఎవరితో చెప్పుకునేటువంటి, చెప్పుకోలేనటువంటి అసహనం లోపల ఉంటుంది. చెప్పుకోలేము, ఎవరితో చెప్పుకోలేము, అంత అసహనం. ఎట్ ద సేమ్ టైం గట్టిగా ఏడవాలని ఉన్నా ఎప్పుడు ఎక్కడ ఏడవడానికి అవకాశం ఉండదు. దగ్గరకు ఏడిస్తే తగ్గిపోద్ది అనిపిస్తుంది, కానీ ఏడిపడానికి అవకాశం ఉండదు. రెండోది, హృదయంలో చాలా ఆవేశంగా ఎవరితోనే చెప్పేసుకుని బాధ దించేసుకుందాం అనుకుంటుంది. ఆవేశము, ఆయాసము రెండు బయటకు రానివ్వకూడదు. సిలువెత్తుకుంటే జరిగే పనులు చెప్తున్నానండి. ఆయాసపడకూడదు, ఆవేశపడకూడదు. మరి ఎవరితో చెప్పుకోలేవు, కానీ కొన్నిసార్లు కొన్ని అవసరతలు ఉంటాయి కదా, అవన్నీ మన హక్కులు కదా, మన డిమాండ్స్ కదా, నాకెందుకోసం ఏమో అన్నట్టు అడగాలనిపిస్తుందండి. ఇలాంటి అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడుక్కోలేకుండా నీవు నొక్కివేయబడతావండి. సిలువ అంటే అవసరతలు కూడా అడగడానికి వీల్లేదు, మినిమం థింగ్స్ని కూడా నువ్వు అడగడానికి వీల్లేదు. యూ షుడ్ సప్రెస్, అంతే. నువ్వు నలగొట్టబడాలి, నలగొట్టబడాలి, అణచబడాలి, అంతే, ఇంకో మాట లేదు. ఓకే, ఇప్పుడు అభిమానం కోసము, సమాజంలో మర్యాద కోసం హృదయంలో నొప్పి భరించలేకుండా సంతోషంగా తృప్తిగా, ప్రభువా నువ్వు ఎలా భరించావు నాయన అని ఆయన వైపు చూసి ఆనందించాలి. అది సిలువెత్తుకోవడం అంటే. ఏమన్నా అర్థమైందా, వినపడిందా చెప్పింది? ఎంత అంటే ఎవరితో చెప్పుకోలేక, ఎక్కడికి వెళ్ళి అడుక్కోలేక, ఎవరికి పిలిచి మా సహాయం అడగలేక, ఎక్కడ అక్కసు వెళ్ళబుచ్చలేక సిలువు వైపు చూస్తూ సంతోషంగా ఆనందంగా, ప్రభువా అసలు నువ్వు ఎలా భరించావు నాయన, 1 సంవత్సరం, 2 సంవత్సరాలా, 30 సంవత్సరాలు ఇంట్లో పడ్డావు, 3 సంవత్సరాలు ప్రపంచంతో పడ్డావు, ఆఖరికి సిలువ మీద 3.5 సంవత్సరాల తర్వాత ఎక్కేసావు. ఏంటి నీ సిలువ అంటే అనుదినము. ఆయన చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి, అనుదినము, ప్రతిరోజు ఉదయం మొదలుకొని రాత్రి వరకు, రాత్రి మొదలుకొని ఉదయం వరకు ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో ఉన్నా, ఎవరు నీతో నడిచినా నువ్వు చేయాల్సిన పని మాత్రం ఇంతే. అనుదినము సిలువ ఎత్తుకొనుట, అనుదినము సిలువను మోసుకొనుట, ఇంకేమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా సిలువ మోయటానికి నువ్వు రెడీ అవ్వగలవా అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు సావగలవా, మూసుకోగలవా, మాట్లాడకుండా ఊరకుండగలవా, ఇంకెక్కడ కూడా ఏది మాట్లాడకుండా నువ్వేం జరుగుతుందో ఏం జరుగుతున్నా దేవుడు చూసుకుంటున్నాడని చెప్పి మౌనంగా వెళ్ళిపోగలవా? ఆఖరిగా నేను నీతో చెప్పేది అంటే నువ్వు ఒక బానిస బ్రతుకు క్రైస్తు కొరకు బతకగలవా? దీనికి కారణాలు చెప్పకండి. మేము రాజుడైన యాజక సమూహం, అవును, మూసుకుని లోబడు. ఆ స్టేజ్ నీ కిరీటం పెట్టే స్టేజ్ వస్తుంది, అది పరలోకంలో, భూమి మీద కాదు. నూతన నిబంధన క్రైస్తవ్యం సిలువను ఎత్తుకోవటం మాత్రమే బోధించింది. క్రైస్తవ విశ్వాసంలో, సహవాసంలోకి వచ్చి నీవు సిలువను బొంద దగ్గరికి రాకుండా దీవెనలు, ఆశీర్వాదాల దగ్గర ఎవడైనా నిన్ను బోధిస్తున్నాడంటే ఆ చర్చి మారిపోవాల్సిన సమయం వచ్చేసింది. ఆ చర్చ నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. ఇంక నిన్ను పెంచడు, నిన్ను చంపుతాడు ఆయన. ఏ రకంగా నీ ఆత్మను, నీ దేహాన్ని నాశనం చేసే దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాడు. జాగ్రత్త, సిలువకు శత్రువుగా మారిపోతావు. జాగ్రత్త, క్రీస్తు కొరకు పరిశుద్ధమైన జీవితానికి మారలేకపోతున్నావు. జాగ్రత్త, ఆ సంపూర్ణతలోనికి రావటానికి మొదటి భాగం నువ్వు విన్నావు. నిన్ను నువ్వు అనుదినము సిలువను ఎత్తుకొని నిజంగా నువ్వు ఆయన్ని వెంబడించగోరుతున్నట్లయితే ఏం చేయాలనే విషయం నేర్చుకున్నావు. ప్రయత్నం చేద్దాం, ప్రభుని అడుగుదాం, సహాయం అడుగుదాం. ఇప్పటికే నీకేమైనా ఇంత సొదుంటే దయచేసి సంఘంలో సేవకుల దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా నా గోడిన నన్ను చెప్పడం మానేయండి. ఎవరికి నీ గోడు చెప్పొద్దు, ప్రభువుకి తెలుసు నీ గురించి, ప్రభువు నేను చూస్తున్నాడని మౌనంగా ఉండండి. హృదయపూర్వకంగా దేవునితో విషయాన్ని చెప్పుకోండి. ఒకవేళ చెప్పుకోవాలనిపిస్తే ఎవరి దగ్గర నోరెప్పకూడదు, ఎవరి దగ్గర ఆవేశపడకూడదు, ఎవరి దగ్గర నువ్వు సహాయం అడగకూడదు, ఎవరిని నువ్వు ప్రార్థనా సహాయం కూడా అడగడానికి వీల్లేదు. మనకి పౌలు నేను ఇలాంటి తిప్పలు పడ్డానని చెప్పి 2 కొరింథీయులు అన్నీ చెప్పాడు, కానీ ఇన్ని పడే ముందు నా కోసం ప్రార్థన చేయండి అని అక్కడ చెప్పాడా? మనం ఏంటో ఈ ప్రార్థన, ఈ కమ్యూనికేషన్ ఎక్కువైపోయాక ఓ కొట్టేస్తున్నావు, చెయ్యండి 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 అని ఆపేసి చేసుకోవడం నేర్చుకోండి. ఓకే, సిద్ధపడదాం. మరి సంతోషంగా తృప్తిగా యేసు వైపు చూసేటువంటి జీవితం వైపు మనం ఆకర్షించబడదాం. ప్రార్థన చేసుకుందాం.